మా ఎదరు రాకుండా మా
ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ఓం నమః శివాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ. నువ్వు అరగంటరా లేట్గా వచ్చాం, ఆలస్యంగా వచ్చాం, రావాలని వచ్చాం అరగంట. నేను పాలకులోనే ఉన్నాను, అరగంటరా ఆలస్యంగా ఎందుకు వచ్చామంటే రావాలని. మీరు భోజనాలు చేస్తా అంటే మీ భోజనాలకు ఆటంకం రాకూడదని ఆలస్యంగా వచ్చాం. మీరు భోజనాలు చేస్తా అంటే మీ భోజనాలకు ఇబ్బంది పెట్టకూడదని రావాలను అరగంట ఆలస్యంగా వచ్చాం. ఇక్కడ మూడింటికనే ప్రకటించారు, మూడున్నరకు వచ్చాను. సరే, రాబోయే ఈ నెలలో రాబోయే మీటింగ్లు 5వ తేదీన గొర్లమూడులో జ్ఞానానంద ఆశ్రమం ఉంది, ఆ తోటలో ఉంది గొర్లమూడులో. ఈ నెల 5వ తేదీన. తర్వాత 11వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి. వన్ హూ నోస్ ది బ్రహ్మం ఈ సుబ్రహ్మణ్య. సుబ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మస్వరూపం బాగుగా తెలిసినవాడు సుబ్రహ్మణ్యుడు. అతను 11వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి. ఆ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జిన్నూరులో 11వ తేదీన మీటింగ్ జిన్నూరులో. షరా మామూలుగా మధ్యాహ్నం 2 గంటలకు. ఇక్కడ కూడా అంతే, గొర్లమూడిలో కూడా 2, 2:30 ప్రారంభిస్తాం. 11వ తేదీ జిన్నూరు రమణ కేంద్రం. తర్వాత 17వ తేదీ గీతా జయంతి, 17వ తేదీ గీతా జయంతి కాపవరం. ఇతర గ్రామాలు ఇదే ఈ సంవత్సరం మటుకు మాట పోషించుకోవడానికి వెళతాం, ఇతర గ్రామాలు తగ్గించేసి భవిష్యత్తులో జిన్నూరులోనే మీటింగ్లు పెంచుతాం. ఈ 17వ తేదీ గీతా జయంతి. పుస్తకానికి పుట్టినరోజు ఒక భగవద్గీత తప్పించి ఏ పుస్తకానికి చేయరు. కృష్ణాష్టమి అంటారు, శ్రీరామనవమి అంటారు, ఇలా అంటారు. కానీ శివరాత్రి అంటే శివుడు లింగోద్భవం, లింగరూపం ధరించిన రోజు. కానీ పుస్తకానికి భగవద్గీత తప్పించి ప్రపంచంలో ఏ పుస్తకానికి జయంతి చేయరు, ఒక భగవద్గీతకే చేస్తారు. అంటే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని చేత అర్జునుడికి బోధింపబడిన రోజు కాబట్టి కురుక్షేత్రంలో మహాభారత యుద్ధ మధ్యంలో యుద్ధం ప్రారంభానికి ముందు భగవద్గీతను ఉపదేశించారు. అది మనం చదివితే 3 గంటలు పడుతుంది భగవద్గీత పారాయణం చేయడానికి, కానీ 45 నిమిషాల్లో కృష్ణుడు అర్జునుడికి చెప్పేశాడు. కృష్ణుడు అర్జునుడికి చెప్పిన టైం 45 నిమిషాలే. అయితే దాన్ని మామూలుగా స్పోకెన్ భాషలో చెప్పేశాడు కృష్ణుడు. దాన్ని శ్లోకబద్ధం చేసినవాడు కృష్ణుడికి, అది వ్యాసుడు. అంటే శ్లోకాలన్నీ చదివేవాడికి మనకు 3 గంటలు పడతాం. కృష్ణుడు చెప్పడం 45 నిమిషాల్లో చెప్పేశాడు. శ్లోకాల కింద మటుకు వేదవ్యాసుడు రాశాడు. వేదవ్యాసుడు కూడా నారాయణుడే, కానీ చేతులు రెండే ఉన్నాయి. విష్ణువుకి 4 చేతులు ఉంటాయి, వేదవ్యాసం అంటే కృష్ణుడికి ఎన్ని చేతులు ఉన్నాయి? మహావిష్ణువుకి 4 చేతులు ఉంటాయి, వేదవ్యాసుడికి 2 చేతులు ఉన్నాయి. చేతులు తేడా, కానీ వ్యాసుడు కూడా మహావిష్ణు అంశ వల్ల జన్మించిన వాడు. భగవద్గీత చెప్పిన వాడు కృష్ణుడు, విన్నవాడు కృష్ణుడు, రాసిన వాడు కృష్ణుడు. చెప్పినవాడు ఎవరో కృష్ణుడు, విన్నవాడు ఎవడో అర్జునుడు, అర్జున్ రూపంలో ఉన్నాడు ఈయన. రాసిన వాడు ఎవడో వ్యాసుడు, వ్యాసుడు రూపంలో ఉన్నాడు ఈయన. మనం 3 వేరు వేరు అనుకుంటాం. చెప్పినవాడు ఒకడే, రాసిన వాడు ఒకడే, విన్నవాడు ఒకడే. చాలామంది నన్ను ఏమడుగుతారంటే, యుద్ధం ముందు భగవద్గీత చెప్పడం ఏంటంటే, ఇంకో 10 నిమిషాల్లో ప్రాణాలు ఉంటాయో ఉండవో తెలియదు, యుద్ధంలోకి వచ్చిన యుద్ధంలోకి వెళ్ళినాడు ఇంటికి వస్తాడని గ్యారంటీ లేదు. అటువంటిప్పుడు భగవద్గీత ఎలా చెప్పాడని అడుగుతారు కొంతమంది. ఆయన అటువంటిప్పుడు ఆయన భగవంతుడు కాబట్టి చెప్పాడు, మనం చెప్పలేము. ఇప్పుడు మనకు ఇంకో డాక్టర్ గారు మీరు 5 నిమిషాల్లో చనిపోతారంటే మనకు ఏం తెలియదు, చావు గురించి కంగారు పడతాం. భగవద్గీత భారత యుద్ధం మధ్యలో ఇప్పుడు మన ఋషులు యోగులు ఎలా చెప్పారు, చెట్ల కింద కూర్చుని ప్రశాంతంగా కూర్చుని చెట్ల కింద కూర్చుని అది వినేవాళ్ళని కూర్చోవేడు చెప్పారు. భగవద్గీత అలా కాదు కదా, యుద్ధ ప్రారంభంలో చెప్పారు, ఇంకా 5 నిమిషాలకి తలకాయలు ఉంటా ఉండవో తెలియదు. అది భగవంతుడు కాబట్టి ఆయనకు సాధ్యమైంది, మనుషులు ఎవరో చెప్పలేరు. ఆ ఒక్క కారణం వల్లే భగవంతుడని నేను చెప్తాను. మీరు ఏ ప్రశ్న అయితే నన్ను అడుగుతున్నారో ఆ ప్రశ్నలోనే సమాధానం ఉంది. మనం ఎప్పుడు కూడా ప్రశ్న 4 సార్లు చదువుకుంటే ప్రశ్నలోనే సమాధానం దొరికేస్తుంది. ఆయన ఎలా చెప్పగలిగాడు యుద్ధం ముందు, అది సాధ్యమా అని అడుగుతారు. ఆయన భగవంతుడు కాబట్టి సాధ్యమైంది, మీరంటే అందరికీ సాధ్యం కాదు. మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఎలా చెప్పగలిగాడంటే ఆయన భగవంతుడు కాబట్టి చెప్పగలిగాడు, మనం చెప్పలేదు, ఋషులు కూడా చెప్పలేదు. అంత టెన్షన్ మధ్య ఋషులు కూడా, ఆయన భగవంతుడు కాబట్టి, ఈశ్వరుడు కాబట్టి, సాక్షాత్ ఈశ్వరుడు కాబట్టి, సృష్టికి యజమాను కాబట్టి, ప్రభువు కాబట్టి ఆయన చెప్పగలిగాడు. మతిని చూడు, మతమున చూడొద్దను. నీ ఎవరిని చూసినా వాళ్ళ కులాన్ని మతాన్ని చూడకు, వాళ్ళ మనస్సును చూడమను. వాళ్ళు ఏ కులం ఏ మతం చూడకు, వాడి మతిని చూడు. విత్తము చూడుకో, విత్తము చూడకు, చిత్తము చూడను. అంటే వాడి దగ్గర పైసలు ఉన్నా, వాడి దగ్గర డబ్బులు ఉన్నా అవి చూడకు. వాడి మనస్సు ఎటువంటిదో చూడు, వాడి చిత్తం ఎటువంటిదో చూడు. అదే కల్మషం లేకుండా మనస్సు పవిత్రంగా ఉందా అది చూడు. వాడి దగ్గర డబ్బులు ఎంత ఉంటాయి నీకెందుకు, ఆ డబ్బులు కూడా నీకెందుకు, వాడి మనస్సు ఎటువంటిదో చూడు. విత్తము చూడకు, చిత్తము చూడను. అది భగవాన్ కృష్ణుడి బోధ. నువ్వు ఎవరిని చూసినా వాళ్ళు ఏ కులం ఏ మతం అది వద్దు, వాళ్ళ మనస్సు చూడు. వాళ్ళ దగ్గర డబ్బు ఎంత ఉంది అది చూడు. డబ్బు ఎంత ఉంటే నీకు రాదు కదా, ఎందుకు గొడవ, వాడి మనస్సు చూడు. ఏం చేద్దంటే వాడికి హోలీ మైండ్ అయితే వాడి దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. తర్వాత వాళ్ళ దగ్గర మనం 10 నిమిషాలు కూర్చుంటే వాళ్ళ దగ్గర నుంచి వైబ్రేషన్స్ వస్తాయి. రమణ మహర్షి గారు సందర్భంలో చెప్పారు, చంటి పిల్లలకి అన్నం ఎత్తుకునేది అన్నం తినిపిస్తారు చిన్నపిల్లలు అప్పుడు. అంటే అన్నం నేర్పుతారు కదా తినటం, అన్నీ నేర్పాలి కదా, అన్నం తినటం కూడా వాళ్ళకి తెలియదు కదా, నేర్పాలి మనం. వాళ్ళు ఏమి తొందరగా తినరు, ఇక ఆ బొమ్మ చూడు ఈ బొమ్మ చూడు అని నెమ్మదిగా నోట్లో పెడతా ఉంటారు చంటి పిల్లలకి, తల్లులు అలా పెడతారు. అలాగే చంటి పిల్లలకి ఈ తల్లి ఎలాగైతే చిన్న చిన్న అన్నం ముద్దలు తినిపిస్తుందో అలా నీ మనసుకి మంచి ఆలోచనలు తినిపించు. మంచి మంచి ఆలోచనలు తీయతీయగా ఉండే ఆలోచనలు, మధురంగా ఉండే ఆలోచనలు. నువ్వు మధురమైన పండ్లు ఎలా తింటావో అలాగే మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి సంకల్పాలు అయ్యి నీ మనస్సుకి నువ్వు జాగ్రత్తగా దానికి మచ్చిక చేసుకుని, చంటి పిల్లల్ని మచ్చిక చేసుకుని ఎలా తినిపిస్తారో పిల్లలు, నీ మనస్సు కూడా మంచి తలంపులు గబుకుని తీసుకోదు. అంటే చెడు తంపులకు అలవాటు పడిపోయింది కదా, అంచేత ఆ మంచి తలంపులు మచ్చిక చేసుకుని, మనస్సును మచ్చిక చేసుకుని జాగ్రత్తగా నెమ్మదిగా అలవాటు చేసేదానికి నెమ్మదిగా కొంతకాలం తినిపిస్తే తర్వాత మంచి ఆలోచనలు మంచి మాటలు దానికి వచ్చేస్తాం, దీనికి మనస్సుకు అలవాటు అయిపోతుంది. అసలు ఈ మీటింగ్ల యొక్క ప్రయోజనం ఏంటని, దీనివల్ల నాకు కలిసి వచ్చేది లేదు మీకు కలిసి వచ్చేది లేదు, ఎందుకు పెడుతున్నాయి మీటింగ్లను, ఇది జ్ఞాన యజ్ఞం అని చెప్పాడు. ఇదేమని చెప్పాడు కృష్ణుడు గీతలు ఏమని చెప్పాడంటే, మరి మన మీటింగ్లు మీటింగ్లు అనుకుంటున్నాం, ఇది మీటింగ్లు కాదు జ్ఞాన యజ్ఞం అని చెప్పాడు భగవంతుడు. ఏమని చెప్పాడు జ్ఞాన యజ్ఞం అంటే, మీరు జీవించుండగానే మీరు శరీరాలు చనిపోకముందు, ఏదో రోజున శరీరం చనిపోతుంది, మీరు శరీరాలు చనిపోకముందే మీ దేహ ప్రారంభాన్ని బట్టి అదృష్టం వచ్చినా దురదృష్టం వచ్చినా మంచి వచ్చినా చెడ్డొచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా జీవితం అయ్యాక ఏది రాకుండా ఎలా ఉంటుంది కదా, ఒకసారి కష్టం వస్తుంది ఒకసారి సంతోషం వస్తుంది, ఒకసారి మనకు కష్టం వస్తుంది ఒకసారి సంతోషం. మీరు మరి మీకు ఏదైనా లాభం వస్తే పొంగిపోతారు, నష్టం వస్తే ఇంటికాడ కూర్చుని బాధపడతారు, అంతే కదా. మిమ్మల్ని ఎవరైనా పొగిడితే బాధపడిపోతారు, పొగిడితే ఏనుగు మీద కూర్చున్నట్టు అయిపోతారు, మీరు మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే ఏడిస్తే కూర్చుంటారు, నీకు అర్థమవుతారు. ఈ మీటింగ్ల ప్రయోజనం ఏంటంటే ఈ ద్వంద్వాలు దాటి మిమ్మల్ని తప్పించటానికి. మీకు ఎంత డబ్బు ఉన్నా జ్ఞానయజ్ఞం చేసే ఉపకారం డబ్బు చేయలేదు, చదువు చేయలేదు. మామూలుగా వ్యవహారానికి డబ్బు లేకపోతే మనకు రోజు వెళ్ళదు, చదువు లేకపోయినా రోజు వెళ్ళదు. మనం బతకడానికి చదువు అవసరమే, డబ్బు అవసరమే, తెలివితేటలు అవసరమే. కానీ ఈ మూడు మేము చెప్పి సబ్జెక్ట్ ఎక్కడ తీసుకెళ్తుంది, ఈ మూడు తీసుకెళ్ళలేదు. ధనం తీసుకెళ్ళలేదు, చదువు తీసుకెళ్ళలేదు, మీకు మీరు తర్వాత మీ తెలివితేటలు కూడా తీసుకెళ్ళలేదు. ఏం చేయాలంటే ఇవన్నీ ప్రకృతిలో భాగం. ఏంటి ధనము చదువు మీ తెలివితేటలు కూడా అన్ని ప్రకృతిలో భాగం. కృష్ణుడు అంటాడు గీతలో, ఏ మూల నుంచి నీకు సంతోషం వచ్చినా, ఏ కార్నర్ నుంచి నీకు సంతోషం వచ్చినా, ఏమో ఇవాళ సంతోషిస్తున్నావు రేపు సడన్గా దుఃఖం రావచ్చు. నీకు ఇవాళ సంతోషంగా ఉన్నారు కదా, మీరు రేపు సడన్గా దుఃఖం రావచ్చు. మనం గాలి ఇడిచిపెట్టేస్తాం, గాలి ఇడిచిపెడతాం, మళ్ళీ తీసుకుంటామని గ్యారంటీ లేదు, మళ్ళీ తీసుకునే డబ్బులు మనం చచ్చిపోవచ్చు. అలా చాలామంది చచ్చిపోతారు. ఇప్పుడు గాలి ఇడిచిపెడుతున్నారా మీరు, గాలి ఇడిచిపెట్టి ఏం చేస్తున్నారు, మళ్ళీ లోపలికి తీసుకుంటున్నారు. గాలి ఇడిచిపెట్టిన తర్వాత లోపలికి తీసుకోకుండా చచ్చిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీడు ఏమనుకుంటాడు, మళ్ళీ గాలి లాక్కుందాం అనుకుంటాడు, రాదు కదా, చచ్చిపోతాడు. అది ఎంత తేలికో, అలా ఏ కార్నర్ నుంచి ఏ మూల నుంచి మీకు ఏ రోజున సంతోషం వస్తుందో, ఏ రోజున దుఃఖం వస్తుందో రానివ్వండి, అయ్యే రానివ్వండి, వాటి గురించి కంగారు పడిపోకండి. కానీ మీకు ఈ మనసులో అవన్నీ అబద్ధాలను నిర్ణయించుకోండి. మీకు వచ్చి సంతోషం, మీకు వచ్చి దుఃఖం నిజం కింద మీకు అనిపిస్తాను, అంతే మీకు భయం వేసిపోతాము. మీకు ఏ మూల నుంచి సంతోషం వచ్చినా, ఏ మూల నుంచి దుఃఖం వచ్చినా, మీ బంధువుల ద్వారా దాన్ని రానివ్వండి, స్నేహితుల ద్వారా రానివ్వండి, సమాజం ద్వారా రానివ్వండి, ఏ రకంగా రావండి, అన్నీ ఫాల్స్ అన్నాడు భగవద్గీత. ఫాల్సే కాదు, మీరు ఏదన్నా బయట నుంచి వచ్చే సంతోషం పీల్చాలి, అందరికీ అలవాటు ఉంది. బయట నుంచే సంతోషాలు పీల్చుకుంటాం కదా, ఇంద్రియాలు, ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు, సమాజం, సమాజంలోంచి కూడా మీకు సంతోషం వస్తుంది కదా. మీరు ఏదైనా మంచి పని చేస్తే మీకు ఏదో సన్మానం అవి చేస్తూ ఉంటారు కదా, అప్పుడు మీకేమొస్తుంది, సంతోషం వస్తుంది. ఇవన్నీ ప్రకృతి విషయాలు. ఇవన్నీ ఏంటి ప్రకృతి విషయాలు. కానీ మీరు సమాజంలోంచి కానీ మీ ఇంద్రియాల ద్వారా కారణం, మీ ఇంద్రియ విషయాల ద్వారా కారణం. ఏదైనా మీరు సంతోషం పొందితే అది నిజం కాదు, అబద్ధం. అది నిజమని మీరు పొందుతున్నారు, దాని వెంటనే దుఃఖం కూడా వచ్చేస్తుందని చెప్పాడు. మరి బంగారం అమ్ముకున్న చోటే పిడకలు అమ్ముకోవాలి. అది చూస్తున్నాం కదా అలాగం. రానివ్వండి, కంగారు పడకండి. మీకు సంతోషం ఇస్తే పక్కన పెట్టండి, దాన్ని దాంతో కలిసిపోకండి. వచ్చే రానివ్వండి, దాన్ని పక్కన పెట్టండి. మీకు దుఃఖం వస్తుంది దాంతో కలిసిపోకండి, దాన్ని పక్కన పెట్టండి. ఆడితో కలవండి, ఆడితో కలవ జత చేయకండి. ఆడితో మీకు సంతోషం వచ్చినప్పుడు సంతోషపడితే, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖం పడకుండా ఉండలేదు. మీకు గౌరవం వచ్చినప్పుడు గౌరవం తీసుకుంటా అంటే, అగౌరవం వచ్చినప్పుడు బాధపడకుండా ఉండలేరు. అంచేది అది వదిలేయాలి, ఇది వదిలేయాలి. ఏ మూల నుంచి వచ్చినా మీ బంధువుల ద్వారా కానీ, మీ స్నేహితుల ద్వారా కానీ, సమాజం ద్వారా కానీ, ఏ మూల నుంచి వచ్చినా అది వదిలేయండి. అని అంటే అది నిజమనుకుని మీరు బాధపడుతున్నారు, నిజమనే మీరు బాధపడుతున్నారు. అది నిజం కాదు. మీరు ఎంత నిజం అనుకుంటున్నారో అంత అబద్ధం ఆ గొడవలన్నీ. కానీ మీ మనస్సు ఉంది కదా, మనస్సు ఉంది కదా. రమణ మహర్షి గారు ఏం చెప్పారని అంటారు కొంతమంది, అంటారు మీ రమణ మహర్షి గారు ఏం చెప్పారని అంటారు. అలా చాలామంది అడుగుతున్నారు. ఒకసారి మీటింగ్లో చెప్పేస్తే సరిపడు. మొత్తం ఆయన పుస్తకాలన్నీ ఒక వాక్యంలో చెప్పేస్తున్నాను. ఆయన ఏదో కొన్ని పుస్తకం చెప్పారు కదా కొన్ని మాటలు, ఆ మాటలన్నీ కలిపి ఒక వాక్యంలో చెప్పేస్తున్నారు. ఇది రాసుకోండి. ఇంకా మీరు రమణ మహర్షి గారి పుస్తకాల సారం అంతా ఈ వాక్యంలో ఉంది. ఇడీడిగా ఎంతమందికి చెబుతాం, ఇండివిజువల్గా ఎంతకు చెబుతాము? ఒక చిన్న వాక్యం సారం, లెరన్ టు బీ నో మైండ్. లెరన్ టు బీ నో మైండ్. మనస్సు లేకుండా ఉండటం నేర్చుకోండి, అంతే చెప్పిన సిద్ధాంతం. మీరు అన్నీ నేర్చుకుంటున్నారు కదా, మీరు వంట చేయటం నేర్చుకుంటున్నారు, తిండి తినటం నేర్చుకుంటున్నారు, ఇక్కడ మాటలు అక్కడ, ఇక్కడ మాటలు ఇక్కడ, చాలీ చేయడం నేర్చుకుంటున్నారు, అన్నీ చేయని పేచీలు నేర్చుకుంటున్నారు, గలాటాలు నేర్చుకుంటున్నారు, అన్నీ నేర్చుకుంటున్నారు, అన్నీ నేర్చుకుంటున్నారు, కలహాలు నేర్చుకుంటున్నారు, అన్నీ నేర్చుకుంటున్నాం. మీరు ఏదో మొత్తం మీద లోకం కూడా అన్నీ, జాగ్రఫీ నేర్చుకుంటున్నాం, హిస్టరీ నేర్చుకుంటున్నాం, లెక్కలు నేర్చుకుంటున్నాం, చాలా విషయాలు నేర్చుకుంటున్నాం కదా, ఇది కూడా నేర్చుకోండి. ఏది లెరన్ టు బి నో మైండ్ అంటే మనస్సు లేని స్థితిలో ఉండటం నేర్చుకోండి. అదే మీ జీవిత లక్ష్యం. అది నేర్చుకుంటే మీరు అమనస్క స్థితిని పొందుతారు. అది ఏంటది, అమనస్క స్థితిని పొందుతారు. మీ శరీరానికి చావు ఉంది కానీ మీకు చావు లేదు. అది మనస్సు ఏం చెబుతుంది, ఈ శరీరం, ఈ శరీరం నాది నేనని చెబుతాను. ఈ శరీరం నాది, నేను లేకుండా నాది ఉండదు. నేను వస్తే నాది కూడా వచ్చేస్తుంది, మనిషి కూడా నేను వచ్చినట్టు. నేను వస్తే నాది వస్తుంది, నేను రాదనుకోండి నాది కూడా రా, నేను వస్తే నాది వచ్చేస్తున్నాను. ఇక్కడ ఏంటి మనస్సు, మీరు నో మైండ్ స్టేట్ అంటే మనస్సు అసలు మీరు కాదు, మనస్సు మీరు కాదు, మీది కాదు. కానీ మన మనస్సుతో తాదాప్యం పొందడం నేర్చుకుని అదే నేను అనుకోవడం అభ్యాసం అయిపోయింది మనకు. మీరు ఎన్ని యోగాభ్యాసాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ధ్యానాలు చేసినా, మనస్సు నేను, మనస్సు నేను, శరీరం నేను అని ఆ రెండు తలంపుల్లోంచి మీరు బయటపడకపోతే, మీరు శరీరానికి ఒక్కొక్కసారి చూడండి, మనం కష్టపడి పని చేస్తాం, పని అవదు, శరీరానికి చెమట మిగులుతుంది, మీకు మోక్షం రాదు కదా, అల్లరం మిగులుతుంది చెప్పండి. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ మనస్సు లేని స్థితిలో శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని శరీరం అనుకోదు. ఎవరు అనుకుంటారు, మనస్సు అనుకోండి. ఆ మనస్సు లేని స్థితికి వెళ్ళామనుకోండి, శరీరం చేసి చనిపోతున్నప్పుడు నేను చనిపోతున్నానని వాడు అనుకోడు. ఏం చేద్దా, మనస్సు లేని స్థితికి వెళ్ళినప్పుడు మనస్సు దాటిన తర్వాత ఏ సద్వస్తు ఉందో, ఏ సత్యం వస్తుందో తాను అవుతాడు, దానికి చావు లేదు. అంతేకాదు మీరు పొందబడుస్తుంది అంటే, శరీరం ఏదో రోజు చనిపోతుంది, శరీరం ఏదో అది మామూలు కామన్. అది చావు పుట్టిగా శరీరానికి ఉన్నా కానీ చైతన్యానికి లేవు, చేతనకు లేవు. అప్పుడు మీరు ఏ స్టేట్కి రావాలంటే శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అందరూ అనుకుంటున్నాం. శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోవటం లేదు, శరీరం చనిపోతుంది కానీ నేను మటుకి చనిపోవటం లేదు, నాకు చావు లేదు అంటే ఏ చైతన్యానికైతే చావు లేదు అది మీరై ఉన్నారు. అది ఎవరై ఉన్నారో అది మీరై ఉన్నారు. మనం కానిది మనం అనుకుంటున్నాం, మనం కానిది మనం అనుకున్నంత కాలం ఏది మనం అది మనకు తెలియబడదు, అది తెలియబడదు. అంచేది మీరు ఆ చైతన్యంతో ఈ మనస్సును దాటి వెళ్ళిపోతే మీరు పెంజీకటికి అవతల చీకటి దాటిపోండి, కటిక కటిక చీకటి దాటి వెళ్ళిపోండి అంటాడు పోతల మాచుడు భాగవతం. భాగవతంలో పోతల మాచుడు అంటాడు ఈ డార్కెస్ట్ నైట్ చీకటి పెంజీకటి కఠినమైన చీకటి, కళ్ళు పొడుచుకునే ఏమీ కనపడదు అక్కడ, అంత కఠినమైన చీకటి. అది దాటి మీరు వెళ్ళితే కదా నాకు ఈస్టర్డ్ మీకు అందింది ఆ చీకటి. డార్కెస్ట్ నైట్ ఆ పింజీకటి కావాలా, అక్కడికి వెళితే కదా ఆ వెలుతురుని మీరు చూసేది, వెలుతురులో ఐక్యమయ్యేది. చీకటి డార్కెస్ట్ నైట్ ఆ పింజీకటి కావతల అక్కడికి చేరుకోవాలి కదా, అంటే అక్కడ మనస్సును ఓవర్కమ్ చేయాలి. ఏంటది ఇప్పుడు మీకు అదృష్టం వస్తే సంతోషిస్తారు, దురదృష్టం వస్తే దుఃఖపడతారు అనుకోనికి మీరు మనసును ఓవర్కమ్ చేయలేరు. ఎన్ని జపాలు చేసినా సాధన చేయలేదు, ఎన్ని జపాలు చేసినా మీరు మనసును ఓవర్కమ్ చేయలేము. అంచేతే మీరు ఎప్పుడైతే మనస్సును దాటి వెళ్ళారో ఆ గడప దాటేటప్పటికి ఉన్నది చైతన్యం ఉన్నది, అది మీకు మీరుగా వ్యక్తం అవుతుంది. అది ఎవరిగా కాదు, అది మీకే వ్యక్తం అవుతుంది. దానికి చావు లేదు, దానికి పుట్టుక లేదు. దాని స్వరూపం ఆనందం, దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం సుఖం. మీకు దానికి ఏదైతే ఉందో అదంతా మీ సొంతం అయిపోతుంది. దాని మీకు మీకు ఇప్పుడు చనిపోతున్నారనే తలంపు రాదు, అసలు శరీరం చనిపోయాడు. ఏం చేత చావు లేని వస్తువుతో మీకు తాదాచవచ్చు. అంటే లెరన్ ఈ గొడవలన్నీ మైండ్లో ఉన్నాయి, ఈ గొడవలన్నీ ఎక్కడ ఉన్నాయి మైండ్లో ఉన్నాయి, ఇది రాసుకోండి. ఇదే భగవాన్ సందేశం సారం, లెరన్ టు బి నో మైండ్, లెరన్ టు బి నో మైండ్. అంటే మనస్సు లేని స్థితిలో ఉండటం ఎలాగో అది నేర్చుకున్నాను. మొత్తమే టీచింగ్ సారం ఎలా చెప్పడం అలా చెప్పడం ఒక వాక్యంలో మీకు చెప్పడం జరిగింది. లెరన్ టు బి నో మైండ్ అంటే మీరు మనస్సును దాటారనుకోండి, ఓవర్కమ్ చేశారని అమనస్క స్థితి పొందారనుకోండి, అప్పుడు చావు అంటే ఏంటో పుట్టుకంటే దాని చాలుకి భయం పోతూ ఉంటుంది. మాకు తిరుపతి భక్తులు ఎప్పుడైనా కనిపిస్తే రమణ భాస్కర 100 మందికి వెళుతుంది తిరుపతి. ఆ తిరుపతి భక్తులు మాకు ఎప్పుడైనా కనిపిస్తే దొరకదు, మాకు చావు అంటే భయం వేసిపోయింది, ఇప్పుడు చావు అంటే భయం వేయటలేదు అంటున్నారు. ఇప్పుడు మన భక్తుల్లో అలా అన్నోళ్ళు ఒక్కళ్ళు లేరు. మాకు పూర్వం చావు అంటే భయం వేసిపోయేది అండి, ఇప్పుడు చావు గంటలో వచ్చినా మేము ప్రిపేర్ అయి ఉన్నా మాకు భయం పోయింది అంటున్నారు. ఒక ఆవిడంది మా ఆయన తిట్టడం అలవాటు, నాకు మా హస్బెండ్ ఏదో కారణం ఉంటే తిట్టచ్చు, కారణం లేకుండా తిట్టేస్తా ఉంటాను. పైగా ఉద్యోగం కూడా చేస్తున్నారు తప్పు కదండి, తప్పని కూడా నాకు తెలియదు, మీ రమణ భాస్కర్ చదివాక తెలిసిందని. అలా తిట్టడం తప్పని కూడా నాకు తెలియలేదు, ఇలా మీటింగ్లో చెబితే బాగుండదనే నేను ఎక్కడున్నానో తెలిసారు ఇంటికి ఎవండి ఇటువంటి మాటలు 10 మందిలో చెప్పకూడదు కదా మీకు ఇదండి. వాళ్ళు ఆయన అంటున్నారంట నా పెళ్ళయ్యి నీకు నీకు నాకు పెళ్ళయి 10 ఏళ్ళు అయింది ఈ మధ్యన తిట్టడం మానేసాం అంటాను. వాళ్ళకి చిట్లు అలవాటు అయిపోయి కాటన్ ధరనే పెళ్ళం అలా తిట్టిదో, ఈయన కాటన్ ధర కూడా పెళ్ళని తిట్టేసేది కాటన్ ధర. మనం దవిడేసిన ఆనకట్టి కట్టినది కాటన్ ధరను కూడా పెళ్ళం తిడతా ఉండదు. ఏం కారణం అంటే ఇంటికి పాములు వచ్చాయి, ఈ పాములు వచ్చి చూడడం మనకు ఉద్యోగం అంటారు. ఈయనని వాడు మరి అడవి ప్రాంతం దవిడేసినప్పుడు అడవి ప్రాంతం, నువ్వు పుట్టింటికి వెళ్ళిపో, వాళ్ళు లండన్ పుట్టిళ్ళు, నువ్వు పుట్టింటికి వెళ్ళిపో, ఇప్పుడు నీ పావును చూస్తే భయం వేస్తుంది కూడా, మనిషిని పెడతాను నేను వచ్చిన పావునల్లా చంపడానికి కాదు, మరి నీకు అంతగా భయం వేస్తాడో తుపాకొట్టిస్తాను అడుగు, పెద్ద పావులు వేస్తే తుపాకొట్టి కాల్చొచ్చు, నీకు అంతగా భయం వేస్తా అంటే ఇంకా ఇక్కడ లండన్ వెళ్ళిపో, నువ్వు పుట్టింటికాడ వెళ్ళిపో, ఇది వదిలేసి వచ్చే పని కాదు, పని చాలా పెద్ద పని కదా ఆనకట్టు అంటే. అదేం చేసేదట పెళ్ళం, లండన్ వెళ్ళేది కదట, తిట్టడం మానేది కదట, పుట్టింటికి వెళ్ళిపో బాబు అంటే పుట్టింటికి వెళ్ళదట, తిట్టడం మానదట. అలాగే ఆఫీసులు పాడు గారు, ఆఫీసులు గారు ఇంటికి వచ్చి ఇంకా గౌరవించడం ఏం లేదని తిట్టడం మానేశారన్నప్పుడు తిట్టడం. వాళ్ళు ఆయన అంటున్నానంటే నీకు ఈ మార్పు ఎలా వచ్చింది, నాకు ఆశ్చర్యంగా ఉంది అని వాళ్ళు ఆయన ఎప్పుడు అడిగితే ఈ మధ్య చెబుతున్నాను రమణ భాస్కర్ చదవటం నాకు ఈ మార్పు వచ్చింది ఎవరో చెప్పలేదు. అంటే అసలు నేను తప్పు చేస్తున్నాను సంగతి కూడా నాకు తెలియలేదు, మిమ్మల్నితో రోజు తిట్టడం కారణం లేకుండా తిట్టడం, అది నేను తప్పు చేస్తున్నాను సంగతి ఇప్పుడు తెలిసాక మాటలు ఉపసరించుకుంటున్నాను అంచేది. నాకు ఈ మార్పు రమణ భాస్కర్ చదవటంలో వచ్చింది. ఆవిడోసారి నేను ఇలా మీటింగ్లో చెప్తే చెప్పకూడదని నేను ఎక్కడ ఉన్నానో తిరుపతిలో ఎవరింటికాడ ఉన్నానో తెలుసుకుని వచ్చి చెప్పారు. అంచేత ముందు అసలు మనకి మనలో ఏదైనా పొరపాట్లు ఉంటే మనలో ఈ పొరపాటు ఉందని మనకు తెలుస్తుంటే తప్పనిసరిగా పొరపాట్లు మనం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనకు ఏదైనా జబ్బు ఉందని కూడా తెలియపోతే మనం తొలగించుకోవడానికి ప్రయత్నం చేయం. స్కానింగ్ చేయడం వల్ల ఏముందో డబ్బు ఆ జబ్బు ఉందో లేదో తెలుస్తుంది. అప్పుడు జబ్బు ఉందని తెలిస్తే దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అసలు మనలో ఉన్న బలహీనతలు ఏమున్నాయి, మనలో ఉన్న ఆటంకాలు ఏమున్నాయి, అవి ముందు మనం తెలుసుకోవాలి. అది మనకు తెలియాలి, మనకు తెలియవనుకోండి అవి పోగొట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. తెలిస్తే ప్రయత్నం చేస్తాం, ఎంతో కొంత ప్రయత్నం చేస్తాం. మన ప్రయత్నం మొదలుపెడితే ఈశ్వరుని అనుగ్రహం కూడా మనకు వస్తుంది. ఇక్కడ ఏం చెబుతున్నారంటే ఇవాళ భగవద్గీత చదవటం కాదు, భగవాన్ గురించి చాలా మాటలు చెబుతుంది. ఇవాళ భగవద్గీత ఓపెన్ చేయాలి, చెప్తే అక్కడ చెప్తామండి. ఎక్కడ ఇదేదో ఎక్కడ గొర్రెల ముళ్ళు ఎక్కడ చెప్పదు, సరే కాపారంలో ఎలాగైతే ఆ దుకాణంలో గీత దుకాణం ఎలాగ తప్పదు కదా. అక్కడ కర్మయోగం ఎవరో ప్రశ్నిస్తున్నారు భగవాన్. గీత యుద్ధం చేయమని అర్జునుడు ఒప్పిస్తాడు కృష్ణుడు. గీత యుద్ధం చేయమని, యుద్ధం మానద్ది పారిపోవద్దని బోధించాడు కృష్ణుడు ఎవరికి, అర్జునుడికి బోధించాడు, కర్మయోగాన్ని బోధించాడు. అంచేత కృష్ణుడు కర్మయోగాన్ని కర్మ మీ చేతిలో పని విడిచిపెట్టి పారిపోవద్దు, ఆ చేతిలో ఉన్న పని చెయ్యిందని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు. మనం కూడా అలాగే ఉండాలి కదా అని ఎవడో ప్రశ్న వేస్తున్నారు భగవాన్. దానికి సమాధానం భగవాన్ ఏం చెప్తున్నారంటే నువ్వు చెయ్యొచ్చు, నువ్వు చెయ్యొచ్చు, నువ్వు పని చేయొచ్చు, అయితే నేను చేస్తున్నానని తలంపు లేకుండా చెయ్యాలి. ఇప్పుడు మీరు ఏదో ఎక్కడో గోడ కట్టించారనుకోండి, అనుకోండి గోడ కట్టించారనుకోండి, ఎక్కడైనా మీరు గోడ కట్టిస్తే మీరు అంతటి వారు ఇంతటి వారు ఈ గోడ కట్టించారు ఎవరైనా మిమ్మల్ని అంటారనుకోండి. పై కూరికే బిగపెట్టి కూర్చున్న లోపల సంతోషించారనుకోండి, మీ కర్తృత్వం ఉందని అర్థం. నువ్వు పని చేయొచ్చు, ఏ రకంగా పని చేస్తే నిన్ను బంధించదు, నీకు పునర్జన్మ కర్మే కదా పునర్జన్మ తీసుకొస్తుంది, ఏ రకంగా పని చేస్తే నీకు పునర్జన్మ తీసుకురాదు, ఏ రకంగా నువ్వు పని చేస్తే నువ్వు కర్తృత్వం లేకుండా, అహంకారం లేకుండా, వ్యక్తిభావం లేకుండా నువ్వు పని చేయడం నేర్చుకోవాలి. అది ఎవరికి సాధ్యం అంటే నో మైండ్, లెర్న్ టు బి నో మైండ్. ఆ నో మైండ్ స్టేట్కి వెళ్ళినడుకు సాధ్యం కానీ అక్కడ మైండ్ అక్కడ పెట్టుకుని నేను కర్తృత్వం లేకుండా చేస్తున్నాను సాగదది, అలా మాటల వల్ల తెలియదు కాదు. నువ్వు కర్తలే కనుమ చెయ్యి, కర్మ చెయ్యి, కర్త లేని కర్మ చెయ్యి, అహంకారం లేని కర్మ చెయ్యి, వ్యక్తిభావం లేకుండా కర్మ చెయ్యి. నువ్వు వ్యక్తిభావం అనుకోవద్దు, నువ్వే ఒక వ్యక్తి అని అనుకోవద్దు. ఈశ్వరుడి చేతిలో పనిముట్టుగా ఉండు, ఈశ్వరుడి చేతిలో పనిముట్టుగా ఉండు. నీకు ఈశ్వరుడి పాదాలందు నిజంగా భక్తి కలిగితే, ఈశ్వరుడి పాదాలందు నిజంగా నీకు భక్తి కలిగితే నీకు మనస్సు దాని అంతరేమో నో మైండ్ స్టేట్కి వెళ్ళిపోతావు నువ్వు. అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అన్నట్టు నీకు మన ఈశ్వరుడి పాదాలని డివోషన్ కలిగితే నో మైండ్ స్టేట్కి నువ్వు అమనస్క స్థితికి నువ్వు చేరుకుంటావు. అంటే నీకు పునర్జన్మను తీసుకొచ్చే కారణాలన్నీ కాలి బూడిదైపోతాయి. కర్మ చెయ్యి. మామూలుగా కర్మ యోగం అంటే ఏంటంటే యోగ కర్మసు కౌశలం. ఇక్కడ మామూలుగా బయటకు అర్థం ఎలా ఉంది, మీరు వంట చేస్తే మీ శరీరం వంట చేస్తంటే మనసు కూడా వంట దగ్గర ఉండాలి. మీరు ఏదైనా పుస్తకం చదువుకుంటా అంటే శరీరం పుస్తకం చదివి మనస్సు కూడా అక్కడ ఉండాలి. ఎక్కడ శరీరం ఉందో అక్కడ మనస్సు ఉండాలి. మనకు శరీరం ఎక్కడ ఉంటుందో మనస్సు బీమారంలో ఉంటుంది. ఏం చేస్తే మనకు చేపలత్వం అలవాటు అయిపోయింది. ఏంటది చెప్ప, అందుకే మనకు పునర్జన్మలు పెరిగిపోతున్నాయి. చెప్పలత్వం అలవాటు అయిపోయింది, చెప్పలత్వం అలవాటు అయిపోయింది. ఇక్కడ ఏం చెబుతున్నారు, యోగ కర్మసు కౌశలం. నువ్వు పని మామూలు అర్థం ఎలా వస్తుందంటే నువ్వు పని బాగా చేయటమే యోగం, పెర్ఫెక్ట్గా చేయటమే, ఏమి లోపాలు లేకుండా చేయటమే యోగం అని మామూలుగా అర్థం వస్తాం. దీనికి భగవాన్ ఎలా అర్థం చెప్పారంటే అది రైతే పైకి స్థూలంగా చూస్తే అది బాగానే ఉంది. కౌశలం అంటే ఏంటంటే, నేర్పు అంటే ఏంటంటే, ఓర్పు అంటే ఏమిటంటే, నువ్వు చేసిన కర్మ నిన్ను బంధించకూడదు, అది యోగం. అంటే నువ్వు చేసిన కర్మను నేను బంధిస్తాంటే పునర్జన్మలో పెరిగిపోతావు, పునర్జన్మ సంబంధాన్ని బీజాలు వచ్చేస్తావు. నువ్వు చేసిన కర్మ నిన్ను బంధించకుండా ఆ పని నేను చేశాననే మన భావన నీకు రాకుండా నువ్వు చేయటం నేర్చుకో, అది యోగం. అదేంటిది, ఆ యోగం వల్ల నువ్వు అమనస్క స్థితికి వెళతావు. ఇక్కడ క్షరం అక్షరం పురుషోత్తముడు గీతలో మాట ఏం చెప్పాడంటే, నేను క్షరానికి అక్షరానికి అతీతిను అయ్యా అర్జున. ఐ యామ్ అబౌ ఆల్ దీస్ థింగ్స్, ఐ యామ్ అబౌ ఆల్ దీస్ స్ట్రగుల్స్. ఈ అన్ని గొడవలకు అతీతంగా అర్జున వేదాల్లో నన్ను పురుషోత్తముడు అంటా. వేదాలని నా గురించే చెప్పు నేను. వేదం అంటే జ్ఞానం అని అర్థం. వేదాల్లో నన్ను ఏమంటారు, పురుషోత్తముడు అంటారు. మరి అయ్యో వేదంలో నన్ను పురుషోత్తముడు అంటున్నారు, నేను క్షరానికి అతీతుడిని అక్షరానికి అతీతుడిని అన్నారు. దీని చాలా గొడవ ఉంది దీనికి. దీనికి క్షరం అంటే ఏంటి, అక్షరం అంటే ఏంటి. కొంతమంది క్షరం అంటే జీవుడని అక్షరం అంటే పరమాత్మని ఇలా చెప్పారు. కానీ ఇక్కడ శంకరాచార్యుల వారు ఏమని చెప్పారంటే, ఇంటర్ప్రిటేషన్ రాయటంలో క్షరం అంటే ఈ శరీరాలు మనకు కనిపించే దృశ్య పదార్థాలు, క్షరం అంటే నశించేవారు. క్షరం అంటే ఏంటి, నశించే ప్రతి పదార్థం క్షరమే. ఇప్పుడు మన కళ్ళతో చూసి మన కళ్ళ చూసి చూసే పదార్థాలను నశించేవారు. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎంత బాగుంది, చాలా బాగుంది, 100 సంవత్సరాలు శిథిలం అయిపోతుంది. కాటన్ ద్వారా ఆనకట్టు కట్టే ఈ కాట దీనికి ఆయుష్ 100 సంవత్సరాలు ఉంటుంది అన్నాడు. ఆయన పూజ్యుడు కాబట్టి, పుణ్యాత్ముడు కాబట్టి, స్వార్థం లేకుండా కట్టాడు కాబట్టి దాని ఆయుద్ధాన్ని 130 సంవత్సరాలు. ఇప్పుడు మన వాళ్ళు కట్టి 50 ఏళ్ళు ఆయుధ్యం అంటే 10 ఏళ్ళు పడిపోతున్నాయి. 100 ఏళ్ళు ఆయుర్ధ్యం పోస్తే ఆనకట్టి 130 ఏళ్ళు బతికింది వాడి కాటన్. 10 లక్షలకు నీరు సప్లై చేశాడు, 1 ఎకరాన్ని పుచ్చుకోలేదు. వాళ్ళని దేవతలు అంటారు. ఏమంటారు? వాళ్ళే మానవ రూపంలో ఉన్న దేవ. 10 లక్షల ఎకరాలకి నీళ్ళు సప్లై చేసి 1 ఎకరం పుచ్చుకోకుండా ఆ జీతం డబ్బులతోటి గడుపుకునే లండన్ వెళ్ళిపోయాడు. ఏముంది ఆ రోజులు? ఇడ్లీ లేవు, పెసరట్లు లేవు, ఉప్మా లేవు, భవిష్యత్ తాటిరెట్లు కూడా ఉన్నాయి లేదు. ఆ ఇడ్లీ 1 అట్టం అచ్చిపళ్ళు వేసుకుని ఈ కాలవలు అయితే అందినప్పుడు ఎప్పుడు ఆకలి వేస్తే 1 అట్టిపండు తినేవాడు. అప్పుడు ఇడ్లీ లేవు, పెసరట్లు లేవు, ఆకలి వేస్తే 1 అట్టిపండు తిని అలా ఆకలిని చంపుకుని మళ్ళీ దవడేసిన తిరిగి వెళ్ళేవాడు. వాడే కాటం ఇంటికెళ్తే పెళ్ళం తిట్టింది. లండన్ ఏమో ఈయనకి సన్మానం చేయడానికి రమ్మని వారు, కాదు తిట్టడానికి రమ్మని వారు. ఆ ఇంగ్లాండ్ ఈయన తిట్టడానికి ఎందుకు రమ్మని వారు అంటే సన్మానం చేయడానికి, కాదు తిట్టడానికి. మనం అనుకున్న డబ్బు కంటే కొంచెం ఎక్కువ డబ్బు అవుతుంది, అంత డబ్బు ఇండియాలో ఎందుకు ఖర్చు పెట్టామని ఆడు చెప్పి. ఎక్కువ డబ్బు అవ్వలేదు, చాలా ఒబ్బడిగా ఖర్చు పెట్టాడు. అప్పుడు సిమెంట్ లేదు, సున్నం. అప్పుడు ఈయనేం చెప్పాయంటే, మీరేం డబ్బు అక్కడ ఖర్చు పెట్టలేదు, పెట్టుబడి పెడుతున్నారు. డబ్బు ఖర్చు పెట్టడం వేరు, పెట్టుబడి పెట్టలేరు. ఆనకట్టు కట్టాక ఎకరానికి ఇంత పన్ను వేసుకోండి మీరు. 4 సంవత్సరాలు మీ ఆనకట్టు డబ్బు అంతా వచ్చేస్తుంది. మీరు ఏదో ఖర్చు, మీకు తెలియక ఖర్చు పెడుతున్నాం, ఖర్చు పెడుతున్నాం అంటే పెట్టుబడి. మీరు పెట్టిన పెట్టుబడి అంతా తిరిగి వచ్చేస్తుంది మీకు. నాకు నచ్చ చెప్తే ఇంకా తిట్టం వెళ్ళిపోమన్నారు. అది ఖర్చు కాదు, అది ఖర్చు కాదండి, పెట్టుబడి. ఇప్పుడు మీరు 1 ఎకరం పొలం ఉడుస్తున్నారు, అది ఖర్చు అనుకుంటే ఎలాగా? దానివల్ల 30 బస్తాలు 25 బస్తాలు వస్తున్నాయి కదా. ఆ పొలం ఎందుకు ఉడుస్తున్నారు? భవిష్యత్తులో ధాన్యం రావడానికి పెట్టుబడి పెడుతున్నారు. ఊడుపులు ఉడతడానికి ఖర్చు అంటారు. అలాగే గవర్నమెంట్ తోటి, ఇంగ్లాండ్ గవర్నమెంట్ తోటి ఏం చెప్పారంటే, మీరు ఖర్చు అనుకోకుండా పెట్టుబడి పెడుతున్నారు, నీళ్ళు సప్పడాక ఎకరానికి ఇంత మీ పన్ను వేసుకుందరు కానీ 4 సంవత్సరాలు మీ ఆనకట్టు డబ్బు అంతా వచ్చేసాడు. ఇంకా తిట్టడానికి గవర్నమెంట్ మానేశారు. అది ఖర్చు కాదు, పెట్టుబడి అని అర్థం చేసుకోండి అన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాం? యోగ కర్మసు కౌశలం. ఇక పని బాగా చేయటమే కాదండి, పని ఆ పని, ఆ పని తాలూకు తలంపు. నేను అది సాధించాను, ఇది సాధించాను, చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు. అది సాధించాను, ఇది సాధించాను, వాళ్ళకి చదువు చెప్పించాను, వీళ్ళకి చదువు చెప్పించాను, నువ్వెవడో చదువు చెప్పించాను. అసలు నీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళని ఉద్ధరించాను, వీళ్ళని ఉద్ధరించాను, ఎవరిని ఉద్ధరించావు నువ్వు? నువ్వు ఎవరిని ఉద్ధరించావు? మన ఊరికి తోలి బొమ్మలం. ఏంటయ్యా తోలి బొమ్మలం? నీ శరీరం ద్వారా ఏ పని అయితే భగవంతుడు చేయించుకోవాలనుకుంటున్నాడో ఆ పని చేయించుకుంటున్నాడు అనే సంగతి మర్చిపోయి, నేను అది సాధించాలి, ఇది సాధించాలి, నువ్వెవడో సాధించాలనుకుంది. శక్తి ఈశ్వరుడిది కానీ జీవుడిది కాదు. ఇందాక ఒక మెసేజ్ అంశం, క్షరం అక్షరం ఈ రెండాటికి అతీతంగా ఉన్నాను. వేదాలు నన్ను అలా వర్ణించినే. వేదాల్లో పురుషోత్తములు అన్నారు, పురుషోత్తముడు ఎవడని? నేనే అన్నాడు కృష్ణుడు. వేదాల్లో పురుషోత్తముడు పురుషోత్తముడు అని చెప్తారు కదా, ఆ పురుషోత్తముడు ఎవరు అనుకుంటున్నారు మీరు? నేనే అని చెప్పి ఏమని చెప్పాడు? పురుషోత్తముడు ఎవరు? క్షరం అంటే నశించే, మన కళ్ళతో చూసే వస్తువులు, మన శరీరాలు కానీ నశించిపోతాడు అక్షరం. అక్షరం అంటే నశించడం. అక్షరం అంటే నశించడం వాడు ఎవడో, ఇక్కడ పేచీలు వచ్చినాం. నశించడం వాడు ఎవడో, దేవుడు నశించడం కాబట్టి అక్షరం అంటే దేవుడే. క్షరం అంటే జీవుడు, వస్తువులను ప్రపంచంలో కనిపించే వస్తువులను. అక్షరం అంటే దేవుడు అని రామానుజులు మధ్వాచార్యులు అని చెప్పాడు. కానీ శంకరుడు అది ఒప్పుకోలేదు. శంకరుడు చెప్పింది నాకు నచ్చింది కాబట్టి మీకు చెబుతున్నాను. శంకరుడు ఏమన్నా అంటే అక్షరం అంటే మాయ. అక్షరం ఇప్పుడు మనం అందరం చచ్చిపోతాం, మళ్ళీ పుట్టి వాళ్ళు పుడతారు కదా, ఆడి కొంతకాలంగా చచ్చిపోతారు, మళ్ళీ తర్వాత పుట్టి వాళ్ళు పుడతారు కదా. ఇలా జనరేషన్ మారిపోతూ ఉంటాం. తరం తర్వాత మారిపోతూ ఉంటాం. కానీ మీరందరూ చచ్చిపోయాక మీ పిల్లల జీవితాలు, మీ మనవల జీవితాలు ఎవరు నడుపుతారు? మిమ్మల్ని ఏ మాయ నడిపిందో మీ పిల్లలని, మీ మనవల్ని ఆ మాయ నడుపుతారు. అంటే మీ శరీరం చచ్చిపోయినా మిమ్మల్ని నడిపే మాయకి చావు లేదు. మీకు అర్థమవుతుంది ఇక్కడ, మిమ్మల్ని మీ శరీరం చచ్చిపోయినా ఈ సృష్టి యొక్క వ్యాపారం నడుస్తానంటాను. అంటే మీరు పుట్టకముందు ఈ ప్రపంచం ఉంది, చచ్చిపోయిన తర్వాత కూడా ఈ ప్రపంచం ఉంటుంది, ఉంటుంది కదా. అది ఎవరు నడుపుతున్నారు? నిన్ను ఎవరు నడిపాడు? నీ మునిమాల వల్లనే తర్వాత నీ జనరేషన్ అందరినీ మాయ నడుపుతుంది. ఎవరు నడుపుతారు? ఈ జీవుణ్ణి. జ్ఞానం వస్తే జీవుణ్ణి నశిస్తాడు కదా. నీకు జ్ఞానం వస్తే జీవుణ్ణి నశిస్తాడు. నువ్వు విచారణ చేయనంతకాలం జీవుడు ఉన్నాడు. విచారణ చేశాక జీవుడు పోతాడు. విచారణ చేసిన తర్వాత జీవుడు పోతాడు. అంచదక్షరం అన్నాడు ఆచార్యుడు. శరీరం చచ్చిపోవడం మనం చూస్తున్నాం కదా, శరీరం ఎలా క్షరం, జీవుడు కూడా క్షరమే. జీవుడు క్షరం ఎందుకని చెప్పాడు? నీకు జ్ఞానం వచ్చే ఆత్మజ్ఞానం వచ్చే వరకు జీవుడు నిజంగానే ఉంటాడు. ఆత్మజ్ఞానం వస్తే జీవుడు పత్తాడకుండా పోతాడు, జీవరక్షణాలు కూడా పోతాయి. అప్పుడు శరీరం ఎంత అబద్ధం, జీవుడు కూడా అంత అబద్ధం, ఇవన్నీ క్షరంలోకి వస్తాయి. అక్షరం అంటే మాయ. మొత్తం ఈ సృష్టిని, ఈ సృష్టిని అంతా ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు మాయ. నశించే వస్తువులకి, నశించని మాయకి, సృష్టిని ఎవడైతే తిప్పుతున్నాడో, ఏ మాయ తిప్పుతున్నా మాయకి, ఆ రెండాటికి నాకు సంబంధం లేదు, ఆ రెండాటికి పైన ఉన్నాను అర్థుడు. ఈ ప్రపంచం గోల నాకు సంబంధం, ఇదంతా మాయ చేసేస్తాను, ప్రకృతి చేసేస్తాను. ఈ గోల నాకేలా? ఈ గొడవలన్నీ మంచో చెడ్డ మొత్తం మాయ చేసుకెళ్ళిపోతాను. నశించి అన్నీ ఈ శరీరాలు మన కళ్ళకు కనిపించే వస్తువులు నశించింది. ఎప్పుడు ఈ సృష్టి వ్యాపారం చేసేది మాయ, అది నేను కాదు. ఏది నశించేది నేను కాను, ఈ సృష్టి యొక్క బిజినెస్ చేసి మాయను నేను కాదు. ఈ రెండాటికి అభావగా ఉన్నాను, ఆ రెండాటికి నాకు సంబంధం లేదు. అందుకే నన్ను పురుషోత్తముడు అన్నారు అర్జున. ఏమన్నారు నన్ను? పురుషోత్తముడు అన్నారు. శంకరాచార్య గారు అన్నారు, మీరు భగవద్గీత మొత్తం అనేది చేయాలని చదవలేకపోతే 15 అధ్యాయం నోటికి వచ్చేలా చదవమన్నాడు. పురుషోత్తమ ప్రాప్తి యోగం. అదేంటది? పురుషోత్తమును ఎలా పట్టుకోవాలో చెప్పి యోగం. ఏది? 15 అధ్యాయం. మీరు మొత్తం యోగాలనే చదివి అంత సహనం లేకపోయినా, ఓపిక లేకపోయినా ఈ 15 అధ్యాయం చదవండి. అదే ఆచార్యులు గారు ఏమన్నారంటే, గీతాసారం అంతా కూడా 15 అధ్యాయంలో ఉందని చెప్పారు. పురుషోత్తమ ప్రాప్తి యోగం, ఆ పురుషోత్తముని ఎలా పొందాలో ఉపాయాలు చెప్పాడు. ఎందులోనే? పురుషోత్తమ ప్రాప్తి యోగంలో. అందులో చెప్పాడు ఉపాయాలన్నీ చెప్పాడు. అయితే మీరు అన్నీ ఇప్పుడు అందరికీ సహనం తగ్గిపోతాం, ఓర్పు తగ్గిపోతాం. సరే, సహనం లేదు, ఎవరికి ఓర్పు లేదు. అంచేత మీరు భగవద్గీత అంతా డీటెయిల్గా చదివే శక్తి చదవద్దని కాదు, అంత డీటెయిల్గా చదివే శక్తి అంత సమయం మీకు లేకపోతే 15 అధ్యాయం మటుకు బాగా అది మీకు నోటుకు వచ్చేలాగా, దాని అర్థాలు ఆ శ్లోకం అర్థం మీకు అది జ్ఞాపకం వచ్చేలాగా నోరని అని చెప్పాడు ఆచార్యుల వారు. ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడంటే, ముందు ఈ దేహానికి నువ్వు కాదు, ఈ దేహానికి నువ్వు అనుకున్నా నువ్వు కాదు. నువ్వు ఇది నా వల్ల అవుతుంది, అది నా వల్ల అవుతుంది అంటాం. మీ ఇంట్లో ఎవరైనా బాగుపడ్డారనుకోండి, అది నేనే బాగు చేశాను అంటారు. మీ ఇంట్లో ఎవరైనా పాడైపోయారనుకోండి, మరి వాళ్ళు ఎవరైనా పాడు చేశారు అది చెప్పండి. ఎవరైనా అది మేము పాడు చేశామని మీరు చెప్పరు, మళ్ళీ మీకు గౌరవాలి కదా, మళ్ళీ మీకు గౌరవాలు ఒకటి కావాలి కదా. ఈ అహంకారానికి, దీని వేషానికి గౌరవం ఒకటి కావాలి. మీ ఇంట్లో ఎవరైనా పాడైపోయారనుకోండి, ఏం మాకు తెలియదు అంటారు. ఎవరైనా బాగుపడితే బాగుపడవని నేనే బాగు చేశామంటారు. ఇటువంటి దొంగ వేషాలన్నీ మనస్సు చేస్తుంది. వెళ్ళండి రా, నో మైన్ స్టేజ్ కదా ఈ బాధ పల్లెరు, ఈ చావులు, పుట్టుకులు, ఈ సంసారాలు, గొడవలు పట్టలేదు. మీరు లెరన్, మళ్ళీ ఇంకోసారి చెప్తాను, మొత్తం భగవాన్ సిద్ధాంతం ఇది ఒకటే, లెరన్ టు బీ నో మైన్. మీరు ఇలా ప్రవర్తించండి, అలా ప్రవర్తించండి, లెరన్ టు బి నో మైండ్. ఏ మానవుడు ఆ పురుషోత్తముడు తప్పించి ఏ మానవుడు సర్వజ్ఞుడు కాదు. ఒకసారి మహేంద్రనాథ్ గుప్తతోడు రామకృష్ణుడు అన్నాడు, మిస్టర్ ఎం మహేంద్ర, ఈ సృష్టిలో ఈ మాయలో భగవంతుడికి కల్పించిన ఈ మాయలో మనకు తెలుసున్న విషయాలు బాగా తక్కువ, తెలియని విషయాలు బాగా ఎక్కువ. ప్రతి వాడు ఏమనుకుంటాడంటే ఆడికి తెలివితేటలు లేకపోయినా చాలా తెలివైన ఆడు చేసిందల్లా కలిసి వస్తే ఆడు తెలివైన అనుకుంటాం. కార్ల మార్క్స్ కమ్యూనిజం గురించి రాశాడు, ఈ జాగ్రత్తగా నన్ను, కార్ల మార్క్స్ కమ్యూనిజం గురించి రాశాడు. కమ్యూనిజం గురించి రాసి ఏమన్నాడంటే రాస్తే రాసుకున్నాడు మతం అనేది నల్లం ఉందని చెప్పాడు. మతం అనేది అదొక నల్ల మందేసి వేషాలు అనే వస్తున్నా కార్ల మార్క్స్ రాశాడు. కానీ ఎవడ తప్పులు ఆడికి తెలియ అంటారు కదా, సర్వసాధారణంగా ఎవడ తప్పులు ఆడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడు, ఎవరి వాళ్ళ తప్పులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ కార్ల మార్క్స్ని కార్ల మార్క్స్ రాసిన కమ్యూనిజం కూడా ఈరోజు నల్ల మంది కింద తయారైందని ఆయన గ్రహించలేపాడు. కార్ల మార్క్స్ రాసిన కమ్యూనిజం కూడా ఈరోజు నల్లమంది, అది ఆడు మతాన్ని నల్లమంది అన్నాడు. కార్ల మార్క్స్ని రాసిన కార్ల మార్క్స్ రాసినటువంటి కమ్యూనిజం కూడా ఈరోజున చాలా దేశాల్లో నల్లమంతుడు సమానం. అది ఆ విషయం, మతాన్ని నల్లమంది అన్నాడు, వాడు రాసిన కమ్యూనిజం కూడా భవిష్యత్తులో నల్లమంది అవుతుందని ఊహించలేదు. అంటే ప్రపంచంలో ఏ మానవుడు 100% పెర్ఫెక్ట్ కాదు, ఏ మానవుడు కూడా 100కి 100 పాళ్ళు సర్వజ్ఞుడు కాదు. రామకృష్ణుడు అంతా వాడు అంగీకరించాడు. మిస్టర్ ఎం, ఓ మహేంద్రరాజు గుప్త, ఈ సృష్టిలో ఆయన ట్రూత్ రిలైజ్ సోల్ అనుకుంటున్నాం, ఆయన కూడా ఈ భగవంతుని కల్పించిన ఈ సృష్టిలో మనకు తెలిసిన విషయాలు బహు తక్కువ, మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈశ్వరుడు అక్కడే, నారాయణుడు అక్కడే, సర్వజ్ఞుడు ఏం అక్కర్లేదు. ఇక్కడ ఇసుక ఉంది అనుకోండి, ఇసుక చేతితోటి చేస్తాను, చేతికి చేతితోటి ఇలా ఇసుక చేస్తాను. ఈ ఇసుకలో ఎన్ని రేణువులు ఉన్నాయని మిమ్మల్ని అడిగితే ఎవరైనా చెప్పగలరా? నేను ఇక్కడ ఇసుక ఉందండి, ఇసుక నా చేతితోటి తీస్తాను, ఇది చూసి మిమ్మల్ని అడుగుతాను ఎన్ని రేణువులు ఉన్నాను, మీరు ఎవరో చెప్పలేరు. ఈశ్వరుడు అయితే చెప్తారు, వాడి దేవుడు. మీరు మనుషులు ఎవరైనా సైంటిస్ట్ చెప్పగలరా? కాదండి, సైంటిస్ట్ చెప్పగలరా? చెప్పలేడు. అదే దేవుడితో ఇప్పుడు ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయని ఆ చేతులు అంటే భగవ పరమేశ్వరుడు చెప్పగలడు. అది మానవుడు ఎవడికి సాధ్యం కాదు, మానవుడు ఎవడికి రాజ్యం కాదు. రమణ మహర్షి గారు అన్నారు, కార్ల మార్క్స్ నల్లమంది అన్నాడు కానీ రమణ మహర్షి గారు నల్లమంది అనలేదు. నేను కొంచెం విచిత్రంగా చెప్పాడు. ఈయనేంటి, ఈయన ఇంక విచిత్రంగా చెప్పాడు. ఈయన ఏమన్నా అంటే, మీరు ఇప్పుడు మంచి చేసుకోండి, మతం ఇలా చెబుతుంది రైటే, మీరు చెట్లు చుట్టూ తిరగండి, సత్యాండతం చేసుకోండి, మరి యాత్రలకు వెళ్ళరండి, యాత్రలకి వెళ్ళరండి, మీరు పుణ్యాలు చేసుకోండి, చచ్చిపోయిన తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోతారు, స్వర్గానికి వెళ్ళిపోతారని చెబుతుంది మతం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ మాట ఏంటి, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు, వైకుంఠానికి వెళ్ళిపోతారు, మరి బతుకున్నప్పుడు మీ మాట ఏంటి, నరకంలో ఉంటారా? అది కా, మరి మీరు ఇప్పుడు అందరూ నరకంలో ఉండి చచ్చిపోయిన తర్వాత మీరు సత్యాలర్థం చేసుకోవడానికి చచ్చిపోయాక వైకుంఠానికి వెళ్తానుక, చెట్లు చుట్టూ తిరగటం, కైలాసానికి వెళ్తానుక, ఇవన్నీ చేస్తున్నాం కదా. అంటే మతం అనేది ఎప్పుడో ఫ్యూచర్ గొడవలు చెబుతుంది, ప్రస్తుతం ఈ ప్రజెంట్ అనుసరి మాట ఏంటను. అంటే ఇప్పుడు నరకంలో ఉండమనా? అయితే ఇప్పుడు చెక్కు, మీకు చెక్కు నేను రాసిచ్చే, మీరు చచ్చిపోయిన తర్వాత చెల్లుతుందంటే ఆ మాటకు అర్థం ఉందా? అలా కాదు, మీకు చెక్కు రాసిస్తాను, ఇది మీరు చచ్చిపోయిన తర్వాత చెల్లుతుందంటే, అంటే మీరు ఇచ్చేసుకొని అది చేసుకొని చచ్చిపోయాక ఏదో వచ్చేస్తున్నట్టు ఏంటి, నీకు అర్థమవుతుందా? ఇప్పుడు భగవాన్ సిద్ధాంతం అంటే ఎంత ఇక్కడ, ఇది బాగా ఇది కూడా రాసుకోండి. చచ్చిపోయిన తర్వాత అందరూ ఏదో వచ్చేస్తానని కనిపెట్టుకున్నారు, ఏమీ రాదు సొమ్మని నాకు చెప్పండి. మీరు చచ్చిపోయాక హీరోస్ అవ్వరు, అందరూ హీరోసే. చచ్చిపోయాక ఏదో వచ్చి పడిపోతుంది, ఏదో ఏం వచ్చి పడిపోతుంది మీకు? శరీరం బూడిదవుతుంది, మీ మాట ఏంటి? అంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి, శరీరం చచ్చిపోతుంది, లోపల మీ మనస్సు ఇప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో చూసుకోండి. చచ్చిపోయాక అలా ఉంటుంది చూసుకోండి. మీరు నేను చెప్పిన మాటలు నమ్మొద్దు. ఇప్పుడు మీ మనస్సు ఎలా ఉందో, చచ్చిపోయిన తర్వాత కూడా మీ మనస్సు ఎలా ఉంటుంది. మళ్ళీ ఆ మనస్సుకి మ్యాటర్ ఉండాలి, ఆ మనస్సుకి మ్యాటర్ ఉండాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టాలనుకోండి, నోరు లేకుండా ఎలా తిడతాను? కృష్ణుడు దేవుడైనా ఆడికి నోరు ఉండాలి కదా భగవద్గీత చదవడానికి. కృష్ణుడు దేవుడైనా ఏదో ఒక నోరు, ఏదో శరీరం ధరించాలి కదా ఆడికి చెప్పడానికి. అలాగే మీరు చచ్చిపోయిన తర్వాత మనలో ఏదో మార్పు వచ్చేస్తుంది, మారిపోతామని కనిపెట్టుకుండొద్దు. చచ్చిపోయిన తర్వాత మీ శరీరం మారిపోతుంది, మీ శరీరం మారిపోతుంది. మళ్ళీ మీరు గుండుగల్ని రారు. మీరందరూ గుండుగల్ని వద్దాం అనుకుంటున్నారు, మీరు పోడుగు రారు. ఎంచేదంటే మనస్సు అలాగే ఉంటుంది, శరీరం మారిపోతుంది, పరిసరాలు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి, కుటుంబాలు మారిపోతాయి. ఇంకా ఏది మారదు? మనస్సు మారదు, మనస్సు మారదు. అంచేది మీరు చచ్చిపోయిన తర్వాత మీరు మంచి చేసుకుంటే చేసుకోండి, మంచి చేసుకోవద్దు అంటారు ఇది. అక్కడ మీరు చనిపోయిన తర్వాత ఏదో వస్తుంది అనుకుంటున్నారు. ఒకవేళ ఏదన్నా మీరు పుణ్యం చేస్తే పుణ్యలోకాలకు వెళ్ళొచ్చు, కానీ మీ చైతన్య స్థాయి ఏం పెరగదు, మీ చైతన్య స్థాయి ఏం పెరగదు. అంచేత చచ్చిపోయిన తర్వాత మీరు మీ చైతన్య స్థాయిలో ఏం మార్పు రాదు. మీ గుణాల్లో మీరు ఇప్పుడు మంచి గుణాలు ఉన్నాయనుకోండి, చచ్చిపోయిన తర్వాత అయ్యో వస్తాయి. చెడ్డ గుణాలు ఉన్నాయనుకోండి, చచ్చిపోయిన తర్వాత చెడ్డ గుణాలు వస్తాయి. అంచేది ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, క్యాష్ బ్యార అరువు బేర ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనకి ఇంచేత అరువు బేర ఇష్టం ఉండదు. ఇప్పుడు తేలిపోవాలంటాడు. వైద్యం బాగా చేసామంటే పేషెంట్ చచ్చిపోయాడంటే అర్థమేంటి? ఏం వైద్యం చాలా బాగా చేసామంటే పేషెంట్ చచ్చిపోయాడంటే మాటకు అర్థమేంటి? ఇప్పుడు తేలిపోవాలి, ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ తేలిపోవాలి. ఆయన చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏం చెబుతున్నాము, ఏ సబ్జెక్ట్ చెబుతున్నాం? ఇప్పుడు కూడా నీ లోపల అందరూ చేసే పొరపాటు, నాస్తికులు, ఆస్తికులు, యజ్ఞనాస్తికులు. ఇప్పుడు నెహ్రూ గారు ఉన్నారు, ఆయన నాస్తికుడి కాదు, ఆస్తికుడి కాదు. దేవుడు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు, దాని గురించి వాదనకు వెళ్ళాం. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. గాంధీ గారి భక్తులు, నెహ్రూ గారు యజ్ఞనాస్తిక్ అంటారు. యజ్ఞనాస్తిక్ అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఉన్నాడన్నా వాళ్ళు ఏమనరు, లేడన్నా వాళ్ళు ఏమనరు, ఆ గొడవ వదిలేస్తారు. అంటే మనకు తెలియని విషయాలు, అనుమాన విషయాలు, దాని గురించి పేచీలు ఎందుకు, దాని గురించి వాదన పెంచుకోవడం అనవసరం. అని యజ్ఞనాస్తికులు అంటారు. అది దేవుడు ఉన్నాడని చెప్పరు, లేడని చెప్పరు. కొంతమంది స్పెసిఫిక్గా దేవుడు లేడని చెప్తారు, కొంతమంది ఉన్నాడని చెప్తారు. భగవాన్ అన్నారు, ఈ దేవుడు లేడని చెప్పేవాడికి దేవుడి గురించి ఏం తెలియదు, దేవుడు ఉన్నాడని చెప్పేవాడు కూడా దేవుడి గురించి ఏమీ తెలియదు. ఆ లేడని చెప్పేవాడు కూడా ఆడికేం తెలియదు, ఉన్నాడని చెప్పేవాడు కూడా ఆడికేం తెలియదు. ఈ సీక్రెట్ మీరు మనసులో ఉంచుకోండి. ఓ డివినిటీ నీ లోపల ఉంది. ఏంటది నీ లోపల, నీ హృదయంలో ఎక్కడో లేదు, ఎక్కడో దూరం లేదు. ఇక్కడ లేకుండా ఎక్కడో ఉందంటే అబద్ధం. నీకు అర్థమవుతుంది? పరమేశ్వరుడు ఇందు గలడా, అందు లేడని అంతటా సందేహం వలదన్నట్టు, ఒక కాలంలో దేవుడు ఉండి ఇంకో కాలంలో లేకపోతే, ఓ ప్రాంతంలో దేవుడు ఉండి ఇంకో ప్రాంతంలో లేకపోతే దేవుడు అబద్ధం. ఇక్కడ మీరు చూడవలసింది ఏంటంటే, ఇక్కడ మీ లోపల మీ హృదయంలో డివినిటీ ఉంటుంది. ఎవరో దివ్యత్వం ఉంటుంది మీ హృదయంలో ఉంది. ఎక్కడ దివ్యత్వం? ఆ దివ్యత్వానికి చీకటి ఎలా ఉంటుందో, దుఃఖం ఎలా ఉంటుందో, పునర్జన్మ ఎలా ఉంటుందో తెలియదు. దానికి పునర్జన్మ ఎలా ఉంటుందో తెలియదు. దానికి భిన్నంగా ఏది కల్పించదు, దానికి వేరు బుద్ధి ఎలా ఉంటుందో తెలియదు. శరీరంలో ఉన్న శరీరానికి పరిమితం ఏముండదు, దానికి ఒక జాతి మతం భేదం సరిహద్దులు అని ఏమి ఉండవు. దానికి దీనికి ఆ డివినిటీకి సరిహద్దులు, ఇది జాతి ఇది మతం ఇతాలు కూడా ఏముండదు. నీకు అర్థమవుతుందా? అది అది ఎలా ఉండాలో అలా, నీకు అర్థం కాకపోయినా అది ఎలా ఉండాలో అలా ఉంది, అది నీకు తెలియకపోవచ్చు. అది ఎలా ఉండాలో అది అలా ఉంది. నువ్వు ఆ స్థాయికి చేరుకుంటే కదా నీకు అది అనుభవంలోకి వచ్చింది. నువ్వు ఆ స్థాయికి వెళ్ళాలి కదా అప్పుడు నీకు అది అనుభవంలోకి వచ్చింది. ఇప్పుడు నీ హృదయంలో ఓ సత్పదార్థం ఒకటి ఉంది, అయితే నీ మనస్సుతోటి శరీరంతో నీకు ఆలోచనతో ఈ సంకల్పాలతో వరళ్ళతో టూ మచ్గా తాదాత్మ్యం పొందిపోయావు. పెళ్ళి చేసుకున్నాడా ఆడు కుటుంబం వచ్చేస్తుంది, పెళ్ళి చేసుకున్నాడా ఆడు కుటుంబం వచ్చేస్తుంది. కుటుంబం వచ్చాక ఎవడో చిన్న తప్పనా చేయకుండా ఎవడో ఉండడం, ఏం చేద్దా కుటుంబ పరిస్థితులు ఆడు తాడు చేసి తప్పులు చేస్తారు. ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆడు పాలసీ మనకు అక్కర్లేదు, ఆడు ఇంతవరకు చీఫ్ మినిస్టర్ అయ్యి చిన్న తప్పు చేయలేదు, ఆడు స్వార్థం కాదు. ఇంకా ఆడు బ్రహ్మచారి, వాడు ఎవడో బ్రహ్మచారికి పెళ్ళి లేదు పేరంటం లేదు. ఆయన ఎవరు అడిగితే ఈ మధ్యాహ్నం నేను ఏదైనా తప్పు చేయడం కానీ నాకు ఎవరు లేరు కదా ఎవరి కోసం చేస్తాడు. అయితే వీడి బీజేపీ కర్ణాటక ముఖ్యమంత్రి, అయితే ఆడికి సంసారం ఉంది, పెళ్లి చేసుకుంటే సంసారం వచ్చేస్తుంది. ఆ సంసారం వచ్చాక పెద్ద తప్పులో చిన్న తప్పులో ఎవడో చేయకుండా ఉండలేడు. అక్కడ ఉంది ఆ పెళ్ళే బంధం, తప్పులు చేయడానికి కూడా పెళ్ళే కారణం ఇండైరెక్ట్గా. ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి, ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ వాళ్ళు తప్పులు చేశారు, కమ్యూనిస్టులు చేసి ఉండొచ్చు, అలాగే తెలుగుదేశం వాళ్ళు చేసి ఉండొచ్చు, అధికారంలో ఉన్నప్పుడు ఒక చిన్న తప్పు కూడా ఇంతవరకు ఆడి పాలసీలు మనకు నచ్చకపోతాం, ఆడి పాలసీ వదిలేండి. ఆడి చీఫ్ మినిస్టర్గా ఒక చిన్న తప్పు చేయకుండా గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఎలా ఉన్నాడంటే దానికి కారణం ఒకటి, ఆడికి సంసారం లేదు. పెళ్లి చేసుకుంటే సంసారం వస్తుంది, సంసారం వచ్చాక ఆడికి తప్పు చేయడం ఇష్టం లేకపోయినా ఆ సంసారం నడపడానికి ఎదురు తప్పులు చేయాలి. ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి కూడా బీజేపీ, ఆడు చాలా తప్పులు చేశాడు. వాడు ఏమన్నారంటే నీ కొడుకులను చూసుకుని నీ కూతురుని చూసుకుని తప్పులు చేస్తున్నావు, వాళ్ళు ఏదో పై అంతస్తులో కూర్చోబెట్టారని ఈ మధ్య ఢిల్లీ గౌరవించి వాళ్ళ పెద్ద నాయకులు ఏం చెప్పారంటే నీ కొడుకులని కూతురుని నీ ఇంట్లో ఉన్నవాళ్ళకి బయటికి తోలేమని చెప్పారు. నువ్వు ఎంతో కొంత మంచివాడే, ఆ కూతుళ్ళ గురించి అల్లుళ్ళ గురించి కొడుకుల గురించి కోళ్ళ గురించి నువ్వు తప్పులు చేస్తున్నావు, వాళ్ళు ఎక్కడ పోతారో పొమ్మనం, అద్దీంట్లో పోతారో ఏమి, వాళ్ళకి ఇల్లు ఏమంటారని అద్దీలు పుచ్చుకుని బయటికి చేయలేదు, వాళ్ళు ఇంట్లో ఉన్నంతకాలం నువ్వు తప్పులు చేయకుండా ఉండలేవని చెప్పారు కర్ణాటక చెప్పి. వాడు తోరేశాడు ఇప్పుడు ఇంటికి. ఆ సంసారం వచ్చేప్పటికి వస్తుంది. ఎవరో తెలుగుదేశం ముఖ్యమంత్రి, ఆయన పేరు ఏం పేరు, ఇదివరకు ముఖ్యమంత్రిగా చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఒకసారి ఇలాగా మురమల నుంచి యానవ నుంచి అమలాపురం వస్తున్నారు. అది కోనసీమ, అది ఏంటంటే కోనసీమ కొబ్బరి చెట్లు చాలా బాగుంటాయి, వాళ్ళ చేలు కొబ్బరి చెట్లు చాలా అందంగా ఉంటుంది. కోనసీమ అమలాపురం తాలూకా, కొత్తపేట తాలూకా, ఆ రెండు తాలూకా చాలా అందంగా ఉంటాయి చూడటానికి. ఎక్కడ చూసినా పచ్చగా ఉంటాయి, ఎక్కడ చూసినా చెట్లు. ఆయన కారులో యానవ నుంచి అమలాపురం వస్తున్నాడు, ఆ పక్కన కూర్చున్నాడుతో అన్నా అంట, యానవ చేలు చాలా గొప్పగా కనిపిస్తున్నాయి, కొబ్బరి చెట్లు చూస్తే ఇంకా బాగున్నాయి, ఎక్కడ చూసినా పచ్చగానే కనిపిస్తుంది కానీ ఎండిపోయిన ఎక్కడే కనపడతాడు అంటే మనకి ఎక్కడ 4 ఎకరాలు కొనుక్కుంటే బాగుంటుంది మన వాళ్ళు. అమ్మ బాబాయ్ ఇక్కడ కొనుక్కోకుండా అలరపడిపోతారు, మీకు డబ్బు ఉంటే ఎన్ని కోట్లు ఉన్నా పర్లేదు దాచుకొని పొలం కొనుక్కుంటే అలరపడిపోతారు, వద్దని బాబా అని మానేశాడు. అంటే ఆ దృశ్యం చూసే అంటే ఇంత పచ్చగా ఉన్నాయి ఇక్కడ పొలాలు, ఇక్కడ మనకు కూడా 4 ఎకరాలు కొనుక్కుంటే బాగుంటుంది అమ్మన్నాడు. ఆ సంసారం ఉన్నప్పుడు అటువంటి ఆలోచన రావటం మాట. పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది? సంసారం వస్తుంది. అది సంసారం చేయ సంసారం వచ్చాక చిన్న తప్పులు పెద్ద తప్పులు ఏదో తప్పు చేయకుండా ఎవడ ఉండలేడు. సీతమ్మంది రామాయణంలో ఆంజనేయస్వామి సీతమ్మ మాట్లాడుకున్నప్పుడు, ఆంజనేయ మాటలో పొరపాటు కాను, ఈ చేతలో తప్పు కాను, చిన్న పొరపాటు మాట మాట్లాడకుండా, చిన్న తప్పు కూడా చేయకుండా సృష్టిలో ఒక మనిషి ఉన్నాడని అడిగాడు సీతమ్మడు. ఆంజనేయస్వామితోడన్న అంటే నిన్ను ఎవళ్ళైతే శిక్షించారో, నిన్ను ఎవళ్ళైతే మాట్లాడినారో చెప్పాలి అని నేను పీడిస్తా అన్నాడు. చిన్న పొరపాటు మాట ఒక్కసారైనా జీవితంలో చిన్న పొరపాటు మాట మాట్లాడకుండా, ఒక చిన్న తప్పు కూడా చేయకుండా ఎవడైనా ఉన్నాడా? వ్యామరామాచుడు అన్నాడు, ఈ మహర్షులు ఈ మహాత్ములు ఈ యోగులు వాల్మీకి రామాయణం రాసిన వాల్మీకి కూడా ఎన్నో దొంగతనాలు చేశాడు, ఎన్నో అహత్యలు చేశాడు. మనం రామాయణం కళ్ళకు అద్దుకుంటున్నాం కదా, వాడు ఆ రచయిత ఎన్నో తప్పులు చేశాడు, ఎన్నో హత్యలు చేశాడు. తర్వాత నారదులతో సత్పురుషులు సహవాసం లాభం, నారదులతో సహవాసం వచ్చాక అతనికి ఆ జీవిత విధానంలో మార్పు వచ్చేసింది. ఆయన కూడా నారదులతో సమానమైపోయాడు. ఎవడ వాల్మీకి కూడా నారదులతో సమానమైపోతే ఆయన చేత చెప్పి రామాయణం రావించిన వాడు నారదులు. అవునా? మరి ఈ జగత్తులో ఎవడ వేమని అంటాడు, వ్యామరామాచుడు చాలా వండర్ఫుల్గా చెప్పాడు. ఈ జగత్తులో మన మహర్షులు అనుకునేవాళ్ళు, మహాత్ములు అనుకునేవాళ్ళు, యోగులు అనుకునేవాళ్ళు చిన్న తప్పు చేయకుండా ఎవడైనా ఉన్నాడా అని ఎవడంటాడు వాల్మీకి, వ్యామరామాచుడు అన్నాడు. వాల్మీకి రామాయణం మరి నెత్తిపై పెట్టి తిరుగుతున్నాం కదా, ఆడు ఎన్నో హత్యలు చేశాడు, ఎన్నో దొంగతనాలు చేశాడు, ఎందుకు చేశాడు? ఆడు సంసారం కోసం చేశాడు. అప్పుడు నారదులు అన్నాడు, నారదును కూడా దోచుకోవడానికి చూశాడు వీడు. ఎవడో నీ దగ్గర డబ్బులు ఇచ్చారు అది నేను చంపేస్తాడు. ఎవడో వాల్మీకి అన్నాడు, నీ దగ్గర డబ్బులు నాకు ఇచ్చే నారదు ఆడు మహర్షి అని తెలియలేడు, చంపేస్తాడు. నువ్వు డబ్బులు బాగానే పోయేసుకుంటున్నావు, ఎవడొచ్చినా బంగారాలు లాగేసుకుంటున్నావు, ఇవ్వనంటే చంపుతున్నావు, ఇవ్వకపోతే ఇచ్చేది నువ్వు ఒలిచేసుకుని పొమ్మంటున్నావు, ఇవన్నీ నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు అడిగాడు. ఇక్కడ ప్రశ్న ఏంటి, నీ పొట్టకి ఇన్ని దొంగతనాలు చేయాలా, నీ పొట్టకే ఇన్ని దొంగతనాలు చేయాలని నారదుడు అడిగాడు. ఎవరి కోసం చేస్తున్నావు అది లాజిక్ చూడండి. మరి నాకు పెళ్ళం ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ నేను పోషించవలసిన బాధ్యత నాకు ఉంది కదా, నాకు ఇంక ఇదే పని ఏది ఈ చంపటాలు డబ్బులు చేయటం. ఇప్పుడు కూడా అదే పని, ఇంకా మర్డరర్స్ ఇప్పుడు కూడా ఉన్నారు, వాళ్ళు ఏం పని చేయరు, బెదవాళ్ళు ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, మీకు కావాల్సి ఉంటే మాట్లాడి పెడతారు పెట్టేవాళ్ళు, మీరు తలకాయ కింద కాలు కింద చేతి కింద మాట్లాడుకుంటారు, మీరు ఎవరైనా చంపేయాలనుకోండి అది తలకాయ కింద వాళ్ళు మాట్లాడుకుంటారు, మీరు మనిషిని చూపిస్తే చాలు నెలకు రెండు నెలకాయలు చంపేస్తారు. వాడు ఏ పని చేయరు, శుభ్రంగా ఉంటారు, ఇస్త్రీ బట్టలు వేసుకుంటారు, ఏ పని వ్యవసాయం పని చేయ పని చేయరు. సంవత్సరానికి 4 మర్డర్లు ఒప్పుకున్నారనుకోండి 1 కోటి రూపాయలు సంపాదిస్తారు. మీకు వ్యవసాయం మీద ఎంత వస్తుంది డబ్బు? అది మీకు ఎంత పొలం ఉంటే 1 కోటి రూపాయలు వస్తుంది. అయితే రేటు మీకు కాలు తీసేయమంటే కాలు తీసేస్తారు, చెయ్యి తలకాయ కింద రేట్లు ఉంటాయి, దాని కాళ్ళ దగ్గర రేట్లు ఉంటాయి. మీరు ఎవరు ఆ మనిషిని చూపించాలి మనం అంతే తర్వాత వాళ్ళు కాలు చేయాలో చేయి చేయాలో తలకాయ చేయాలో అన్న అడుగుతారు వివరాలు. ఆ పని చేసుకెళ్ళిపోతే తల పేమెంట్ వాళ్ళకి ఇచ్చారు, పేమెంట్ ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తారు. ఇప్పుడు ఉన్నారు మీకు బెదవాళ్ళు ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు అటువంటి వాళ్ళు. ప్రొఫెషనల్స్ అంటారు వాళ్ళని, అంటే ప్రొఫెషనల్స్ అంటారు. వాళ్ళు పోలీసు వాళ్ళకి దొరకరు, వాళ్ళకి తెలుసు ఎలా తప్పించుకోవాలో, పోలీసు వాళ్ళకి వాళ్ళకి ఎలా తప్పించుకోవాలో తెలుసు. ఇప్పుడు నేనేం చెబుతున్నాను ఇక్కడ, అదే వాల్మీకి, అందుకే అదే సీతాదేవి అంది, చిన్న పొరపాటు మాట మాట్లాడకుండా, చిన్న తప్పు చేయకుండా ప్రపంచంలో ఏ విషయంగా ఉన్నాడా? మామూలు మానవులు మాట వదిలే మహాత్మ అది వ్యామరామాచుడు కూడా చెప్పాడు. ఆ గొడవ వదిలేయండి. ఇక్కడ భగవాన్ చెప్పి మాట్లాడండి. అడవి బేరం వద్ద క్యాస్ట్ బేరం ఉన్నాడు, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం వస్తూ. కానీ దాన్ని తెలుసుకునే, దాన్ని అర్థం చేసుకునే పవిత్రత మీలో లేదు. ఆ పర్ఫెక్షన్ లేదు, ఆ ప్యూరిటీ లేదు, ఆ కాన్సన్ట్రేషన్ లేదు. లోపలే ఉంది, దగ్గరగా ఉంది, అది మీకు దూరంగా ఉంది అనిపిస్తుంది. అవి దూరంగా ఉండొచ్చు, స్వర్గలోకం వైకుంఠము ఇది దగ్గరలోనే ఉంది, మీకు తెలియకపోవటం వల్ల మీకు దూరంగా ఉంది అనిపిస్తుంది. ఇంత సమీపంలో చావు పుట్టుకెళ్తే సంబంధం లేని ఒక శ్రద్ధ వస్తుంది, అది నేకెడ్ ట్రూత్. అది నేకెడ్ ట్రూత్. అది ఆ ట్రూత్ లగ్నం, అది నగ్నంగానే ఉంటుంది ఆ ట్రూత్. అది మీ హృదయంలోనే అంతర్యామిగా ఉంది, అదే దాన్ని అంతర్యామిగా ఉంది. దానే యేసుక్రీస్తు స్వర్గరాజ్యం అని చెప్పాడు. మన బుద్ధుడి నిర్వాణం అనేది చెప్పాడు. రకరకాల పేర్లతో పిలుస్తున్నారు, కానీ స్టేట్ ఒకటది. ఏంటది స్టేట్ ఒకటే. ఇంత సమీపంలో ఉన్నటువంటి వస్తువుని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం మానేసి, ఏది తెలుసుకున్నాక నీకు అన్నీ తెలియబడతాయి, ఏది తెలుసుకున్నాక మీకు సుఖము, శాంతి, జ్ఞానము, ఆనందం ఎప్పుడు ఉండటం అనేది మీకు స్వరూపంగా వ్యక్తమవుతాయో దాన్ని తెలుసుకోవడం మానేసి, దాని గురించి సాధన చేయటం మానేసి, ఎప్పుడో ఎక్కడో వస్తుందని మనసుని అక్కడ పంపేస్తున్నారు. ఇది మాయ కాకపోతే మీరందరూ వెళ్ళిపోవచ్చు ఈ వాక్యములు. అంటే మతం ఏం చేస్తుంది, వర్తమాన కాలాన్ని వదిలేసి ఎక్కడు ఎక్కడికో తీసుకెళ్తారు. కార్ల్ మార్క్స్ అన్నాడు కమ్యూనిజంలో సామ్రాజ్యవాదం ఉండదు అన్నాడు. ఇప్పుడు చైనా సామ్రాజ్య దేశం, చైనా పూర్వం అమెరికా సామ్రాజ్య దేశం అన్నారు, ఇప్పుడు చైనా కూడా సామ్రాజ్య దేశం. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే వాడు కొంత దూరం ఊహిస్తాడంతే. అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ప్రతి మాట ఎంత సత్యమో, ఏ హ్యూమన్ బ్రెయిన్లోంచి అంత సత్యం రాదు. అంటే హ్యూమన్ బ్రెయిన్ దాన్ని అంత దూరం చూడలేదు. ఇప్పుడు భగవంతుడు ఈవేళ చెప్పిన మాట ఎంత లేదు, ఓ 100,000 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత కూడా అంతే లేదు. అయితే గాంధీ గారు చెప్పడం, కార్ల్ మార్క్స్ చెప్పడం, అబ్రహం లింకన్ చెప్పడం, వీళ్ళు చెప్పేది కొంత కాల ప్రవాహం కూడా నిజం కింద అనిపిస్తుంది. తర్వాత కాల ప్రవాహం దాన్ని కొట్టి పడేస్తుంది ఆ సిద్ధాంతాన్ని. ఏం చేద్దాం, ఈ హోమల డివైన్ మైండ్లోంచి వచ్చింది కదా, హోమల మైండ్లోంచి వచ్చింది. ఈ డివైన్ మైండ్కి పరిమితులు ఉండవు, హ్యూమన్ మైండ్కి పరిమితులు ఉంటాయి. ఏదో కొంత దూరం చూడదు. ఇప్పుడు భగవాన్ సిద్ధాంతం మీకు అర్థమవుతుంది కదా. మీరు పుణ్యాలు చేసుకోండి, మిమ్మల్ని పుణ్యాలు చేసుకోవద్దు అంటారు. మీరు స్వర్గానికి వెళ్ళిపోండి, వైకుంఠానికి వెళ్ళిపోండి. అది వస్తుందని చెప్పకపోతే మీరు పుణ్యం చేయరు కదా. ఇప్పుడు చంటి పిల్లలకి బళ్ళోకి వెళ్ళాలంటే బెల్లం మొక్క పెడతారు, లేదా అణా ఇస్తారు కొనుక్కోండి, ఏదో లంచం ఇచ్చి కానీ బళ్ళోకి అలవాటు చేస్తారు. నిమ్మదలు అడిగి లంచాలు ఇచ్చి మీరు బళ్ళోకి వెళ్ళారంటారు. ఇంకా మీకు ఏదో పెడతాం, మైసూరు భాగం పెడతాం, అది పెడతాం. అలా మొత్తం మీద మీ మతం మీ చేత కొన్ని పుణ్యమైన కార్యాలు చేయిస్తున్నారు, మంచిగా. ఆ సిద్ధాంతం రైతే అలా చెప్పారు. ఒకవేళ మీకు ఏదైనా పుణ్యం వస్తుందని చెప్పకపోతే ఇప్పుడు చేసి మంచి పనులు కూడా మీరు చెయ్యకపోవచ్చు. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, సరే అది కాదంటలేదు ఆయన, అది అన్నీ వ్యవహారక సత్యాలు, అన్నీ అబ్సల్యూట్ ట్రూత్స్ కాదు, అవన్నీ వ్యవహారక సత్యాలు. అయితే ఇప్పుడు ఏంటి నువ్వు ప్రాక్టికల్గా ప్రజెంట్ టెన్స్లో చేయవలసింది మన ఏంటి, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, పుట్టకముందు ఎక్కడున్నాం, ఈ గొడవలను వదిలేసి, ఈ గొడవలన్నీ వదిలేసి ముందు డైరెక్ట్గా నీ హృదయంలో ఏదైతే ఉందో, ఆ డివినిటీ, ఏ డివినిటీ ఉందో అది నీవై ఉన్నావు, దాని తాలూకు ఎరుకు సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. భగవాన్ ఏమంటారు, ఆల్వేజ్ లివింగ్ ది ప్రజెంట్. ఏమంటారు, గతించిపోయిన గొడవలు అస్తమానం తలపెట్టుకోకుండా, భవిష్యత్తు కూడా అప్పుడేమవుతుంది ఇప్పుడు ఏమవుతుందని అలా అనుకో, అలా అనుకోవటం భయం వస్తుంది. మనకు భయం ఎందుకు వస్తుందంటే రేపు ఏమైపోతుంది, అలా జరిగిపోతుంది, ఇది ఎలా జరిగిపోతుంది, ఏదో ఊహించుకుంటూ ఉంటాం కదా. దానివల్ల ఏమొస్తుంది? భయం వస్తుంది. దానివల్ల భయం వస్తుంది కదా. అంటే భవిష్యత్తు గురించి అస్తమానం గాల్లో మేళ కట్టుకోకుండా ప్యాస్ట్ ఇది ప్యాస్ట్ అయిపోయింది కదా. చేలో నీరు బయటికి వెళ్ళిపోయాను. ఇంకా ఎన్నిసార్లు అనుకున్నా నీరు బయటకు రాదు, పెట్టుకుంటే కొత్త నీరు పెట్టుకోవాలి. అయిపోయింది ఏది కదా, ప్యాస్ట్ ఇది ప్యాస్ట్ అయిపోయింది. దాని గురించి అస్తమానం మీ మనసుని పొండి చేసుకోకుండా ఆల్వేజ్ లివ్ ఇన్ ది ప్రజెంట్. ఎక్కడైతే మీ శరీరం ఉందో అక్కడే మీ మనస్సును పెట్టి, అక్కడే మీ బుద్ధిని బట్టి మీరు చేసే సాధన ఏకాగ్రంగా చేసుకోండి, పవిత్రంగా చేసుకోండి. లోపల బంగారం పెట్టుకుని కాశీ వెళ్ళి రామేశ్వరం వెళ్ళి పెంకు ముక్కలు ఎత్తుక్కుంటారా? గాజు ముక్కలు ఎత్తుక్కుంటారా? అంటే వెళ్ళొద్దని కాదు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళొద్దని కాదు. పుణ్యక్షేత్రాలకు వెళ్తే మనకు కొన్ని కష్టకాలు తెలుస్తాయి. సత్పురుషులు జ్ఞానం చెయ్యొద్దని కాదు, అది కదా. అక్కడ మీరు హృదయంలో ఉన్న బంగారాన్ని వదిలేసుకుని ఎక్కడో స్వర్గలోకం నరకలోకం ఆ యాత్రను ఈ యాత్రను అంటే దీన్ని డైరెక్ట్గా తెలిసి కూడా సాధన చేయటం మానేసి ఒంపెట్టుకునేలాగా తిరుగుతున్నాం. ఏంటి సాధన చేయ, కాశీ ఉంటే డబ్బులుంటే కాశీ వెళ్ళిపోతున్నాం, ఇంకా సాధన దేనికి? కాశీ వెళ్ళటానికి సాధన చేయక్కర్లేదు కదా. ఎక్కడున్న వస్తువుని అన్వేషించాలంటే ఏదైనా అంతే కదా, ఎక్కడున్న వస్తువుని అన్వేషించి దాన్ని పట్టుకోవాలంటే కష్టం. కానీ డబ్బుంటే కాశీ వెళ్ళటం తేలికే కదా. మీరు ఎక్కడ నుయ్యి కట్టించడం తేలికే కదా. కానీ విచారణ చేయటం, మీ ఎదరికి పని చెప్పటం, ఇందులో ఎంతో కొంత శ్రమ ఉంది. సైన్స్లో కూడా ఏమైనా ఉందంటే, సైన్స్లో మనకి మెదడు ఉంది, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, నోరు చాలా అవయవాలను. ఇందులో కర్మేంద్రియాలు కొన్ని, జ్ఞానేంద్రియాలు కొన్ని, మన శరీరం నిండా అవయవాలు చాలా పెట్టేశాడు భగవంతుడు. శరీరం నిండా అవయవాలు పెట్టేశాడు. పైన ఉంది పైన అవయవాలు, కింద అవయవాలు. పైన పెట్టేశాడు అవయవాలు, కింద పెట్టేశాడు చాలా అవయవాలు పెట్టాడు. ఇన్ని అవయవాల్లో శుద్ధం వద్ద ఎవరంటే మెదడని చెప్పాడు సైన్స్లో చెప్పాడు. ఇప్పుడు మీరు నర్సాపురం వెళ్ళమంటే ఇల్లు వచ్చేస్తారు, అర్థమైందా? నర్సాపురం అక్కడ దానం చేసుకోండి, అక్కడ ఏదో కళ్యాణ మండపం కడుతున్నారు, మీరు ఏదో ఒక 4 వేలు దానం చేసుకుంటే చేసేస్తారు. అంటే అసలు చేయాలంటే చేసేయగలరు. అక్కడ నుయ్యి తవ్వింటే అక్కడ నీళ్ళు దొరకటం లేదు, అక్కడ నుయ్యి తవ్వించమంటే తవ్వుతారు. కానీ ఏదైనా సబ్జెక్ట్ ఇచ్చి ఆలోచించమంటే మీ మెదడు ఆలోచించడానికి ఇష్టపడదు. ఈ సైన్స్లో, ఇది రిలిజియన్లో చెప్పింది కాదు, ఇది సైన్స్లో చెప్పారు. ఏంటి, శరీరంలో ఉన్న అవయవాలు అంటే అవయవాలు అన్నింటికంటే బాగా ముద్దుగా ఉండదు, పని చేయడానికి ఇష్టం లేదంటే మెదడు పని చేయడానికి ఇష్టపడదు. ఇప్పుడు మీరు ఏదైనా ఆలోచించండి అని చెప్తే మీరు ఆలోచించడానికి ఇష్టపడరు. ఎవరు ఆలోచించాలి? మెదడు ఆలోచించాలి. అది దానికి కష్టపడటం ఇష్టం. అది ఆలోచన పెట్టి ఎవరైతే ఎనాలిసిస్ చేసి క్రిటికల్గా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళే మేధావులు అవుతారు. వాళ్ళే అది హ్యూమన్ నేచర్ వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. ఎవరు ఆ మెదడు అక్కడ పెట్టి ఆలోచింపగలిగిన వాళ్ళు. అంటే ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే, తాను కర్తను కాదని అనుకోవడం అంటే అర్థం ఏంటారు? తాను కర్తను కాదని అంటే అలా కర్తృత్వం లేని వాడికి దుఃఖం లేదని. అర్జున, అర్జున నువ్వు కర్తృత్వం లేకుండా 3 లోకాలను శ్మశానం చేసేసరికి నాకు పాపం రాదని, నేను చేస్తున్నానని తలంపు లేకుండా, నేను చేస్తున్నానని తలంపు ఉంటే పుణ్యానికి పుణ్యం అనిపించాలి, పాపానికి పాపం అనిపించాలి. నువ్వు ఒక ఇండివిజువల్ అనుకుంటే, నేను చేస్తున్నానని తలంపు, ఇండివిజువల్ అయ్యి అతిక్రమించి నువ్వు చేయగలిగితే నీకు ఏది అంటారు? నీకు ఏది 3 లోకాలని భస్మం చేసిన నేను ఏది అంటారు? ఎక్కడ తిరుగుతారు మీరు? లోపల ఉన్న బంగారాన్ని విడిచిపెట్టి ఎక్కడ తిరుగుతారు? తప్పించుకోవటానికి ఎస్కేప్ ఇస్తున్నావు మనం, ఏదో రకంగా తప్పించుకోవటానికి. పూజ చేయకూడదు కదా, ఆలోచించడం కష్టం పూజ చేయడం తేలిక. ఇంకా పూజ అంటే శరీరంతో చేసేస్తాం కదా, విచారణ చేయడం కష్టం. ఏది సత్యము ఏది అసత్యము, ఏది నిత్యము ఏది అనిత్యము, అది తర్వాత ఏది మనం సుఖం, ఏది మనం ఏ పని చేస్తే మనకు సుఖం వస్తుంది, ఏ పని చేస్తే మనకు దుఃఖం వస్తుంది, అది ఆ విచక్షణ, ఆ డిస్క్రిమినేషన్ సదాసారంగా చాలామంది బ్రెయిన్స్లో ఉండవు. భగవాన్ చెప్పేది ఏంటంటే మీకు రూపాయలు ఉండొచ్చు, మీకు రూపాయలు ఉండొచ్చు, మీరు పొలాలు ఉన్నవాళ్ళు ఉండొచ్చు, 100 ఎకరం 200 ఎకరం ఉన్నవాళ్ళు ఉండొచ్చు, పైసలు ఉన్నవాళ్ళు ఉండొచ్చు, మీరు పెద్ద పెద్ద మా పెద్ద పెద్ద మేడల్లో కాపురాలు ఉన్నవాళ్ళు ఉండొచ్చు, మీకు ఎన్ని రకాల సంపద ఉన్నా, అర్ధబలం ఉన్నా, అంగబలం ఉన్నా, వైరాగ్యం అనే ధనం లేకుండా, వైరాగ్యం అనే సంపద లేకుండా నీకు జ్ఞానమా? వైరాగ్యం అనే సంపద, వైరాగ్యం అనే సంపద, వైరాగ్యం అనే ధనం నీకు లేకుండా నిజమైన భాగ్యం వైరాగ్యమే. ఆ వైరాగ్యం అనే భాగ్యం నువ్వు సంపాదించుకుంటే నీకు ఆత్మజ్ఞానమా? ఎక్కడి నుంచి వస్తుంది నీకు జ్ఞానం? దేశంలో కనిపించి అన్నీ, దేశంలో కనిపించి గడ్డిమేట్లన్నీ మనకే కావాలి. ఎక్కడ గడ్డిమేట్ ఉంటే ఆ గడ్డిమేట్ మనకే కావాలి. మనం శరీరంతో చేసే తప్పులు తక్కువ ఉంటాయి, మనస్సుతో చేసే తప్పులు ఎక్కువ ఉంటాయి. దానికి కూడా వేరు ఆన్సరబుల్, దానికి కూడా ఏదో రోజున ఆన్సర్ చేయాలి మనం అంతర్జామం. అందుకే యేసుక్రీస్తు అంటాడు, నీ కాళ్ళు అపచారం చేస్తుంటే, నీ కాళ్ళు పొరపాట్లు చేస్తుంటే, నువ్వు చనిపోయాక జీవితం పొడుగున నరకంలో ఉండటం కంటే నీ కాళ్ళు పీకి ఆవల పడే, నీ కళ్ళు పీకేసి ఆవల పడే, నీ కళ్ళు నీ నరకాన్ని తీసుకెళ్తాయి అనుకున్నప్పుడు నీ కళ్ళు పీకి ఆవల పడే. మనకి చెడు తలంపులు ఎక్కడ వస్తాయి? మనస్సులోనే వస్తాయి, శరీరంలో రావు. మనస్సులోనే చెడు తలంపులు వస్తాయి. నువ్వు శరీరంతో దాన్ని ఎడ్యుకేట్ చేయకపోవచ్చు, శరీరంతో నీకు వచ్చిన చెడు తలంపులు శరీరంలోకి తీసుకురాకపోవచ్చు. అంటే శరీరంతో ఎవరికి చెడ్డ చేయకపోవచ్చు, పలానా వ్యక్తికి మనం చెడ్డ చేయాలి, నీకు తలంపు రావచ్చు, అది శరీరంతో నువ్వు చేయకపోవచ్చు. ఆ తలంపు కూడా నువ్వు ఈశ్వరుడికి ఎప్పుడు కాబట్టి నీ అంతర్యామికి నువ్వు ఎప్పుడు పడి సమాధానం చెప్పాలి. అంటే అన్నీ రికార్డు అయిపోతాం. అన్నీ ఏంటి? అన్నీ రికార్డు అయిపోతాం. నేను మాట్లాడి మాట ఏంటో మీకు తెలుస్తూ ఉంటాను కానీ ఆలోచన మీకు తెలియదు కదా. నాకు వచ్చి ప్రతి తలంపుని ఇక్కడ రికార్డు చేస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. ఉపనిషత్తులు ఏముందంటే ఈ పరమేశ్వరుడి కంటే పరమ లోభి మెరుగనే ఉంది. కొంతమంది ఒక పైసా తీరు, ఒక పైసా కూడా తీరు. గోటేటి రాఘవరాజు గారు అనుకోరు, నేను సంపాదించడానికి పుట్టాను కానీ ఖర్చు పెట్టడానికి పుట్టలేదు అని. నా పుట్టుకది నేనేం చేస్తాను? నేను సంపాదించడానికి పుట్టాను, నేను ఎవరికి ఏది ఇవ్వను. అంటే పరమేశ్వరుడి కంటే గోటేరు రాఘవరాజు గారు మెరుగన. ఇంచేది గోటేరు రాఘవరాజు గారు మెరుగు, తాటాకులను ఇస్తున్నారు కొంతమంది. ఆయన ఎప్పుడు ఎవరికైనా ఇస్తే తాటాకులు ఇచ్చేవారు, తాటి చెట్లు ఉంటాయి కదా, ఆయనకి 13 ఎకరం. ఆ తాటాకులు రైతులకు ఇచ్చేవారు ఆయన వాట. మీరు ఏదైనా ఇల్లు కట్టుకుంటా ఉండి మాకు తాటాకిల్లే కదా పోరం ఎక్కువ, ఎప్పటి నుంచి ఇస్తే 4 తాటాకులు మీకు ఇవ్వచ్చు. పరమేశ్వరుడు ఆ పని కూడా చేయడు. బోటేటి రాఘవరాజు గారు మెరుగు. పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే కొన్ననే ఇడిచిపెడుతున్నాడు కదా. ఎవరు? గోటేటి రాఘవరాజు పని తాటాకులన్నీ ఇడిచిపెడుతున్నాడు, డబ్బు ఇడిచిపెట్టే పని. పరమేశ్వరుడు నీకు వచ్చి చెడు తలంపులు కానీ మంచి తలంపులు కానీ ఒక తలంపు కూడా ఒక తలంపు కూడా బయటికి పోకుండా పరమలోకి వాడు కూడా పై చెప్పిన ఎవడికనే వచ్చింది కానీ గోటేటి రాఘవరాజు గారిలాగా పరమేశ్వరుడు మొదటికి నీ చెడు తలంపులు, నీ చెడు తలంపులు ఒక తలంపు కూడా, మంచి తలంపులు ఒక తలంపు కూడా గాలికి పోనం కూడా అన్ని రికార్డ్ చేసి ఉంచుతాడు. ఇప్పుడు నా మాటలు మీకు తెలుస్తున్నాయి, నాకు వచ్చే ఆలోచన మీకు తెలియదు కదా. ఆ పరమేశ్వరుడు రాసి కూర్చుంటాడు. యువర్ ఆన్సరబుల్, నువ్వు ఎప్పటికప్పుడు సమాధానం చెప్పాలి. చెడు తలంపకైనా మంచి తలంపకైనా, మంచి తలంపు చేస్తే అది పుణ్యరూపంలో రావచ్చు, చెడు తలంపు వస్తే దాని బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ రావచ్చు, పుణ్యతలంపు వస్తే నువ్వు కొంచెం సుఖం రావచ్చు. సుఖము కాలము సంతోషము కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది, దుఃఖము కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఏదో చేయటం వల్ల ఏదో వస్తుంది కానీ నీకు నారాయణుడు తెలియబడి, ఏదో చేయటం వల్ల ఏదో వస్తుంది. ఏదైనా ఏదైనా ఫ్యాక్టరీ పెట్టామనుకో డబ్బు సంపాదించుకోవచ్చాం, వ్యవసాయం బాగా చేస్తున్నాం అనుకో 4 బస్తాలు ఎక్కువ పండించుకోవచ్చాం. ఏదో చేయటం వల్ల ఏదో వస్తుంది కానీ ఈశ్వరుడు తెలియబడ్డు. ఎలా తెలియబడతాడు? నీ మనస్సు నిర్మలం అవ్వాలి, నీ మనస్సు నిశ్చలం అవ్వాలి, నీ మనస్సు పరమ పవిత్రమాలి. అది ఈశ్వరుడు లోపల అంతర్యామి ఎంత పవిత్రంగా ఉన్నాడో అంత పవిత్రంగా ఇది మనస్సు అయితేనే కానీ అందులో ఐక్యం కాదు. నూనె నూనెలో కలుస్తుంది, నీళ్లు నీళ్ళలో కలుస్తాయి. అలాగే లోపల పదార్థం ఎంత పరమ పవిత్రంగా ఉందో నీ మనస్సు కూడా అంత పరమ పవిత్రమైతేనే అందులో ఐక్యం అవుతుంది కానీ లేకపోతే ఐక్యం అవ్వదు. ఎలా ఉండాలి? సముద్రంలా ఉండమన్నాడు గీతలు. ఎలా ఉండమని చెప్పాడు మమ్మల్ని అర్జున? నువ్వు సముద్రంలాగా ఉండవు. ఎలా ఉండాలి నువ్వు? సముద్రంలా ఉండాలి. ఓషన్, ఓషన్. నువ్వు సముద్రుడిగా ఉండు. నీకు అర్థమవుతుంది సముద్రుడిగా ఉండాలంటే కదా. ఈ నదులు వెళ్ళి సముద్రంలో పడిపోతాయి వర్షాకాలం. ఎక్కడ పడిపోతాయి? కామ్గా ఉంటుంది, ఒక అంగుళం కూడా పెరగదు, కామ్గా ఉంటుంది. వేసవికాలం జీవనదిలో కూడా నీరు తగ్గిపోతుంది, సముద్రంలోకి వెళ్ళి నీరు తగ్గిపోతుంది. మృతం మామూలు కొన్ని నదుల్లో అసలు వేసవికాలం నీరు ప్రవహించదు, కొన్ని జీవనదుల్లో ప్రవహిస్తుంది. దానికి కూడా వాటర్ లెవెల్ తగ్గిపోతుంది, అప్పుడు కూడా సముద్రంలోకి వెళ్ళి నీరు తగ్గిపోతుంది. తగ్గిపోయినా అలా నిండుగా ఉంటుంది. నదిలో వచ్చి సముద్రంలో పడిపోయినా దాని అదేం చెక్కు చేయదు, పొంగిపోదు. నదిలో వెళ్ళి సముద్రంలో పడకపోయినా అయ్యేంటి ఎవరో నాలో నీకు నీరు రావటంటే నీరు రావటంటే ఏమో అనుకోదు. ఒకవేళ నీరు వచ్చి ఎక్కువ పడిపోయినా నాకులో ఇంత నీరు వచ్చేస్తుందంటే అది ఏం పొంగిపోదు. వేసవకాలంలో కుంగిపోదు, వర్షాకాలంలో పొంగిపోదు. అలా నువ్వు క్వైట్గా సముద్రం ఎలా ఉందో అలా క్వైట్గా జీవించడం నేర్చుకోవాల్సిన. ఇప్పుడు కొంతమంది అల్ప సంతోషులు ఉంటారు, వాళ్ళకు కుడి వాళ్ళు చేసుకుని పెడితే మనకు వైకుంఠం వచ్చేసింది అనుకుంటారు. చిన్న చిన్న బాధ వస్తే తట్టుకోలేరు, చిన్న బాధ వస్తే తట్టుకోలేరు, సంతోషం వచ్చినా తట్టుకోలేరు. చిన్న బాధ వస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మీకు అర్థమవుతుంది? సంతోషం వస్తే ఆ సిగరెట్ పొగ మన మీద ఊసేస్తారు. ఆ సిగరెట్ కాల్చేవాడు పక్కన కూర్చున్నాం అనుకోండి, మనం ఆడికి ఎప్పుడైనా సడన్గా సంతోషం వచ్చింది అనుకోండి, ఆ పొగ ఉంది కదా, ఆ పొగ మన మీద ఇలా అంటాడు. ఆడి దగ్గర డబ్బులు లేవనుకోండి, అనుకున్న పనులు అవటం లేదు అనుకోండి, సిగరెట్ కాల్చుకునే పడి ఉంటాడు, ఇలా పడి ఉంటాడు. అంటే సిగరెట్ పొగ మన మీద ఊసేస్తున్నాడు అంటే ఆడికి ఏదో లోపల కలిసి వచ్చిందని అర్థం. ఆ సిగరెట్ కాల్చుకోవడం చూస్తే తెలుస్తుంది అది మనకు. ఆడికి ఏదైనా కలిసి వచ్చింది అనుకోండి ఇలా అంటాడు, మన మీద కూడా పొగ వదిలేస్తాడు, ఆ సంతోషం మీద వదిలేస్తాడు. ఆడికి ఏం కలిసి రాదనుకోండి ఇలా సిగరెట్ పూజుకున్నా అది గట్టిగా పీల్చుకోడు, పాప పీల్చుకోవడం కూడా గట్టిగా పీల్చుకోడు. అంటే మనిషి అంత పెట్టి మైండెడ్గా ఉంటాడు, నేరో మైండెడ్గా ఉంటాడు మనిషి, నేరో మైండెడ్గా ఉంటాడు. నీ మనసులో మార్పు ఏ యుగంలో ఉన్నా ఒకటే, నీ మనసులో మార్పు లేనప్పుడు, మారు మనసు నీకు లేనప్పుడు ఏ యుగంలో ఉన్నా ఒకటే. ఆ మాటలు అంటే అహంకారం లేకపోతే, ఈ కర్తృత్వం లేకపోతే పనులు జరగవేమని మీకు అందరికీ భయంగా ఉంది. అహంకారం లేదనుకోండి, మనకు మనసు లేదనుకోండి, పని ఏం చేయగలం, పని చేయలేము అని మీకు అందరికీ భయం వస్తుంది. అలా భయం అక్కర్లేదు, అలాగా భయం అక్కర్లేదు. ఇప్పుడు ఋషులు పని చేశారు, అవతార పురుషులు పని చేశారు, మహాత్ములు పని చేశారు. మరి అవతార పురుషులు ఎవరు? అహంకారంతో రాముడు పనిచేశాడు. రాముడు అహంకారంతో పని చేయలేదు కదా, ఆడు పని చేశాడు కదా. రాముడు పనిచేశాడు, కృష్ణుడు పనిచేశాడు, మహర్షులు పనిచేశారు, యోగులు పనిచేశారు. ఆడి పని లేకుండా ముద్దబ్బాయిలా కూర్చున్నారా? ఆడి పని లేకుండా కూర్చున్నారు. అయితే అలా అహంకారంతో చేశారా? అహంకారంతో చేయలేదు. అహంకారంతో చేస్తాడు అవతార పురుషుడు ఎలా అవుతాడు? మనం కూడా ఈగోల స్టేట్కి వెళ్ళేటప్పటికీ రాముడి లాగా కృష్ణుడు కూడా మనం కూడా పనిచేయచ్చు. ఇప్పుడు రాముడు చేసే పని రాముని చుట్టుకోదు, రాముడు చేసే పని రాముని చుట్టుకోదు. అలాగే రాముడు ఎలా చేస్తాడు పని వాడిని ముట్టుకోలేదు, చుట్టుకోలేదు. మనం కూడా అలా పని చేస్తే మనల్ని కూడా ఆ పని మనం చుట్టుకోదు. అదే యోగం అండి. యోగ కర్మషు కౌశలం. నువ్వు చేసే పని నీకు అంటకూడదు, ఆ పని ఫలితం అంటకూడదు. అసలు మనం మన అందరిలోనే దోషం ఏంటంటే ఆ ఫలితం ఎంత వస్తుందని ఆలోచించుకునే చేస్తాం. ప్రతి చిన్న విషయం మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు, మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు, ఇది లాజిక్. ఇది మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు, మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు, ఇది లాజిక్. కృష్ణుడు అన్నాడు, అది 100 కోట్లు ఆడుకున్నా, 100 కోట్లాడికి డబ్బున్నా, 1000 కోట్లున్నా, ఓ దేశానికి అధిపతి అయినా కర్మఫల కాంక్షతోటి, కర్మఫలతోటి కనుక కాంక్ష, కర్మఫలం కర్మఫలాన్నే దృష్టిలో పెట్టుకున్నాడు పని చేస్తా అంటే, అంతకంటే పొలాల్లో చేసుకునే కూలి పని వాళ్ళు మెరుగన్నాడు. వ్యవసాయదారులు కార్మికులు ఉంటారు కదా, ప్రతిదానికి కర్మఫలం ఆశించి పని చేసేవాళ్ళ కంటే కూలలు, పొలాల్లో పనిచేసే కూలళ్ళు, రోడ్డు పనులు చేసే కార్మికులు, ఈ కూలళ్ళు కార్మికులే మెరుగన్నాడు. ఫలకాంక్ష ఉన్నవాడు మామూలుగా మీరు పని చేయండి, వచ్చేది వస్తుంది, రానిది రాదు. కానీ కేవలం 100 రూపాయలు ఫలకాంక్ష పెట్టుకుని దృష్టిలో చేస్తే అంతకంటే కూలడు మెరుగన్నాడు. కూలి పని చేసుకున్న వాళ్ళు మెరుగు అంతకంటే. ఫలకాంక్ష ఉన్నవాడు ప్రతివాడు కూలివాడే, ప్రతివాడు కూలివాడే. ఇక ఏమంటున్నారంటే భగవాను, నువ్వు ఇక్కడ జాతీయ వినండి, ఫలకాంక్ష నీకు లేకపోయినా, ఏంటది ఫలకాంక్ష నీకు లేకపోయినా వచ్చేది నీకు వచ్చేస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు, ఫలకాంక్ష లేకపోతే ఫలం రాదేమనుకుంటున్నారు, కానీ మీకు ఫలకాంక్ష లేకపోయినా వచ్చేది వచ్చేస్తుంది. రాముణ్ణి ఆ విభీషణతో, రావణాసుడు తమ్ముడు విభీషణతో అంటాడు, రావణుడు సంహారం అనుకుని లంకరాజ్యం నీకు ఇచ్చేస్తాంట. ప్రతి రాజుకి సలహాదారులు ఉంటారు, ప్రతి రాజుకి సలహాదారులు ఉంటారు. రాముడిని ఏమన్నారంటే, రాముడికి జంటలు మ్యాన్ గాడ్ అని పేరు, పెద్ద మనిషి. ఏంటది పెద్ద మనిషి? ప్రపంచంలో అన్నదమ్ములందరూ ఆస్తుల కోసం దెబ్బలాడుకుంటారు, ఆస్తుల కోసం పేచీలు పెట్టుకుంటారు, కోర్టుకు వెళ్తారు. ఈ ఆస్తి మాకొద్దు, ఈ ఆస్తి మాకొద్దు, ఈ ఆస్తి మాకొద్దు అని పేచీలు పెట్టుకున్నాడు రాముడు అన్నదమ్ములు ఒక్కరే. ఈ రాజ్యం నాకొద్దని భరతుడు అంటాడు, ఈ రాజ్యం నాకొద్దని రాముడు అంటాడు, ఉద్దని పేచీలు ఎవరు పెట్టుకున్నారో ఒక రాముడు అన్నదమ్ములే ఉద్దని పెట్టుకున్నారు అందరూ అక్క చెల్లెళ్ళ మధ్యన అన్నదమ్ములే పేచీలు పేచీలు ఇయ్యే కదా. అన్నిట్లకంటే తేలికంటుంది అసూయ రావటం. ఏం అక్కర్లేదు, మీ అక్క ఎవరైనా ఉన్నారనుకోండి, ఒకసారి 10 కోట్లు అది అధిపతి అయిపోయినారు, నీకే అసూయ పుట్టేస్తున్నా. పోండి మన అక్కే కదా, ఈ 10 కోట్లు ఉన్న వాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు, పోనీ మాకు మనకు అక్కే 10 కోట్లు వచ్చేసింది అనుకున్నాం, వెంటనే మీ అక్క మీద నీకు ద్వేషం వచ్చేస్తుంది, అది మానవ సగతం. అది హ్యూమన్ మైండ్ అలా యాక్ట్ చేస్తుంది. అదేంటది హ్యూమన్ మైండ్? నో మైండ్ స్టేట్కి వెళ్తే ఈ గొడవలే ఉండవు, అసలు నో మైండ్ స్టేట్కి వెళ్తే ఈ గొడవలే ఉండవు. ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆ కమ్యూనిజం కూడా టుమారో రేపు నేను ఏదో టుమారో రేపు నేను అభివృద్ధి చేస్తాను, 30 ఎకరాలు కూడా ఎలా బతుకుతున్నాడో రేపు కూడా ఆ స్థితికి నేను తీసిపోతుంటా, రేపు రాదు కదా అసలు. 30 ఎకరాలు ఉన్నవాళ్ళు ఎంత సుఖంగా బతుకుతున్నారు, కమ్యూనిజం ఇండియాలో వస్తే మిమ్మల్ని కూడా అలా చేసేస్తాం ఒకవేళ చెప్పినా ఆ టుమారో రాదు. ఏ మీరు ఎలక్షన్ వస్తే మీరు మా ఏంటిది, శంకరాచార్య గారు ఊరికే మాయం లేదు, ఏ పార్టీ వచ్చినా మమ్మల్ని నెగ్గించండి, మేము మీకు అందరినీ మిమ్మల్ని అందరినీ భాగ్యంతో నిండివేస్తాం, మిమ్మల్ని అందరినీ కోటీశ్వరం చేసేస్తాం, మమ్మల్ని నెగ్గించండి అని చెప్తారు. ఇప్పుడు నెగ్గిస్తాం, ఆ కోటీశ్వరం చేసే రోజు అసలు రాదు కదా. శంకరాచార్య వారు మీదంతా మాయని ఊరికెళ్ళలేదు, ఆ రోజు రాదు. మీ దగ్గర బట్టలు లాక్కోకుండా ఉంటే చాలా మిమ్మల్ని కోటీశ్వరులు చేసినంత ఫలితం, మీ దగ్గర ఉన్న బట్టలు లాక్కోకుండా ఉంటే సరిపోదు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, రాముడు విభీషణుడితో ఏమన్నాడంటే, రావణ సంహారానంతరం రాజ్యం నీకు ఇచ్చేస్తాను. ఆ మంత్రులు ఏమన్నారంటే, ఏమన్నా మీరు పొరపాటుగా మీకు మంచితనం ఉందా తెలివితేటలు లేవు, ఆ మంత్రులు చెప్తారు కదా, మన ప్రధానమంత్రికి కూడా ఆ సలహాదారులు రాసుకొచ్చిన ఉపన్యాసాలు ఎక్కువ మంది చదువుతారు, ప్రతిదానికి అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళు తీసుకొచ్చి చదివేస్తూ ఉంటారు మీటింగ్లు. వాళ్ళు అసలు పార్టీని మెయింటైన్ చేసుకోవడం, గవర్నమెంట్ మెయింటైన్ చేసుకోవడం మీదే వాళ్ళ సలహా అంతా ఉంటుంది, ఈ సబ్జెక్ట్ మీద ఉండదు. ఆ సలహాదారులు రాసిచ్చేస్తారు, చదివేస్తూ ఉంటారు. ఇంచాడు తలక ఎంత గవర్నమెంట్ పడిపోకుండా చూసుకోవడంలోనే ఉంటుంది. ఏది మాట్లాడుతున్నాం, రాముడి గురించి మాట్లాడుతున్నాం మనం. అప్పుడు మీరు కంగారు పడుతున్నారు, మీకు దూరదృష్టి లేదు, మంచితనం ఉందంటే, రావణాసురుడు పశ్చాత్తాపడి మీ సీతమ్మను మీకు తిరిగి ఇచ్చేసి నేను పొరపాటు పడుతున్నాను, నేను పశ్చాత్తాపడుతున్నాను రావణాసురుడు చెప్తే, ఈ రాజ్యం రావణాసురుడికి ఇచ్చారు, ఈ రాజ్యం రావణాసురుడికి ఇచ్చారు, మీరు కంగారు పడి తొందర మాటలు పడుతున్నాం మాట్లాడుతున్నారు, తొందరపాటు మాటలు మాట్లాడుతున్నారు, అవి విభీషణుడికి రాజ్యం ఇస్తానంటున్నారు, ఈ మాట పొల్లిపోతుందని చెప్పారు. ఆయన చచ్చిపోయినప్పుడు ఎవరిని రావణాసురుడిని, అప్పుడు అప్పుడు మాట ఇచ్చిపెట్టచ్చు, మనం మాట్లాడే మాట పొల్లి మాటలు మాట్లాడకూడదు. రావణాసురుడు మీకు సీతను రిటర్న్ చేసేస్తే మళ్ళీ ఆడు లంక రాజ్యం ఆడికి ఇచ్చారు కదా, ఆడు రిపెంట్ అయితే మీరు పొరపాటు తొందరపాటు మాట్లాడుతున్నారు, అలా మాటలు ఇచ్చిపెట్టకండి. రావణాసురుడు సమహార అనంతరం మీకు ఇవ్వాలంటే విభీషణుడికి ఇవ్వచ్చు, మీరు తొందరపాటు మాట్లాడుతున్నారన్నాడు అడ్వైజర్ చెప్పారు. ఇది వాల్మీకి రాసింది అది చెప్తే. ఇప్పుడు రాముడు ఏమన్నాడు తెలుసండి, రాముడు సత్యము పలుకుతాడు, ఇతవుగా మాట్లాడతాడు, ఎలాగా ప్రియముగా మాట్లాడతాడు, ఆడు తింగర మాటలు ఏం మాట్లాడడం, అప్రియంగా మాట్లాడవు. ఏ మాట మాట్లాడినా ప్రియంగా మాట్లాడతాడు, అప్రియంగా మాట్లాడతాడు. అప్రియంగా మాట్లాడు ప్రియంగా మాట్లాడతాడు, హితవుగా మాట్లాడతాడు మితవంగా మాట్లాడతాడు. రాముణ్ణి మనం చూడటం కాదు, రాముడి చేత మనం చూడబడ్డామా అని అనుకునేవారంట అక్కడ ప్రజలు. రాముణ్ణి మనం రాముడి చేత మనం చూడబడాలి. రాముణ్ణి మనం చూడటం కాదండి, చూస్తే చూడవచ్చు కానీ ఆయన చేత మనం చూడబడ్డాము లేదండి. మనం రోజు రామా రామా అనుకుంటున్నాం కానీ ఆ రాముడు ఎప్పుడైనా మనల్ని తలపెట్టుకున్నాడా? రామా రామా అని మనం అనుకుంటున్నాం కదా, కానీ రాముడు ఎప్పుడైనా మనల్ని తలపెట్టుకున్నాడని అది ముఖ్యం. అక్కడ ముఖ్యం ఆయన ఎప్పుడైనా మనల్ని మనం స్మరించుకుంటున్నాం కదా, ఆయన మన ఆయన ఎప్పుడైనా మన ఆయన మనం మన ఆయన స్మరణలో ఎప్పుడైనా ఉన్నాము. అంటే రాముడు మర్యాద దేవుడు. ఏం దేవుడు అంటారు? మర్యాద దేవుడు, జెంటిల్మ్యాన్ గాడ్. రాముడిని ఏమంటారు? జెంటిల్మ్యాన్ గాడ్. మన రాజకీయ నాయకుల్లో జెంటిల్మ్యాన్ పొలిటీషియన్ రాజేంద్ర ప్రసాద్. రాజకీయ నాయకుల్లో జెంటిల్మ్యాన్ పొలిటీషియన్ రాజేంద్ర ప్రసాద్, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దేవతల్లో జెంటిల్మ్యాన్ గాడ్ ఎవరు? జెంటిల్మ్యాన్ గాడ్ ఎవరు? రాముడు జెంటిల్మ్యాన్ గాడ్. రాముడు జెంటిల్మ్యాన్ గాడ్. సైంటిస్టుల్లో జెంటిల్మ్యాన్ సైంటిస్ట్ ఎవరంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ జెంటిల్మ్యాన్ సైంటిస్ట్. పొలిటీషియన్స్లో రాజన్ బాబు జెంటిల్మ్యాన్ గాడ్, జెంటిల్మ్యాన్ పొలిటీషియన్. దేవతల్లో రాముడు జెంటిల్మ్యాన్ పొలిటీషియన్. అది ముగ్గురికి ఆ పేర్లు వచ్చింది. అంటే తెలివితేటలు చాలామందికి ఉండొచ్చు, ఆ జెంటిల్నెస్ ఉండాలి కదా, ఆ హోందాతనం ఉండాలి కదా. ఆ చిలిపి చేష్టలు కొంతమందికి తెలివితేటలు ఉన్నాయి, చిలిపి చేష్టలు ఉంటాయి, సిల్లీగా ప్రవర్తిస్తారు, బిహేవియర్ సిల్లీగా ఉంటుంది. థింకింగ్ రాంగ్, థింకింగ్ రాంగ్ బిహేవియరు, రైట్ థింకింగ్ ఉండదు. వాళ్ళు పెద్ద పోస్టులో ఉన్నా రైట్ థింకింగ్ ఉండదు, రైట్ బిహేవియర్ ఉండదు కొంతమంది. అప్పుడు రాముడు ఏమన్నాడంటే, ఒక నిజంగా రావణాసుడు పశ్చాత్తాపడితే మన రాజ్యం వాడికి రిటర్న్ చేసేద్దాం, మరి వీడికి ఇచ్చిన మాట ఎలాగ పోషించుకోవడానికి మీరు అనుకుంటున్నారు? అయోధ్య రాజ్యం నాది కదా, వీడికి రావణాసుడు విభీషణకి అయోధ్య ఇచ్చేద్దాం. వాడు రాము విభీషణకి అయోధ్యం వారసత్వంగా అయోధ్య నాకే వస్తుంది కదా, అది విభీషణకి ఇచ్చేద్దాం. వాడు రాముడు. అంచేత మీరు అహంకారం లేకపోతే పని ఎలా చేస్తామని అందరికీ భయం ఉంది, అది కరెక్ట్. అది భగవాన్ చెప్పింది, అహంకారం ఉండాలి, పౌరుషం ఉండాలి, లేకపోతే పని ఎలా జరుగుతుందని అనుకుంటున్నారు మీరు. మీరు నో మైండ్ స్టేట్కి వెళ్ళినా అహంకారం లేని స్థితికి మీరు వెళ్ళినా మీ ద్వారా జరగవలసిన పని అయిపోతూ ఉంటుంది, మీకు వచ్చే ఫలితం ఏదో వస్తూ ఉంటుంది. రాము జరగరాదు, వచ్చేది ఎవరు ఆపు చేయలేరు, వచ్చేది అది. మీరు అహంకారం ఉన్నంత మాత్రం చేయదు ఎక్కువ ఫలితం రాదు, అహంకారం లేకుండా పని చేయటం వల్ల తక్కువ ఫలితం రాదు, వచ్చేది ఎలా వస్తుంది. అయితే మనసు లేకుండా పని చేస్తే మనకు వచ్చేది రాదేమని మీరు అనుకుంటున్నారు, మీకు వచ్చేది వస్తుంది. ఆ పని మనసు లేకుండా పని చేసేది కామ్గా ఉంటుంది, క్వైట్గా ఉంటుంది, కూల్గా ఉంటుంది. ఆ పని జరిగిపోతూ ఉంటుంది, మీకు చేస్తున్నామని తలంపు రాదు. ఆ పని జరిగిపోతూ ఉంటుంది, నేను చేస్తున్నానని తలంపు మీకు పుట్టదు అసలు. అది దాని భర్త, ఆ తలంపు భర్త తీసుకోదు. ఏంటి నో మైండ్ స్టేట్లోకి వెళ్ళిన వాళ్ళు? నో మైండ్ స్టేట్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది పని చేస్తున్నారు కదా, వాళ్ళు చాలామంది పని చేస్తున్నారు. నో మైండ్ స్టేట్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా మీరు ఆ స్టేట్ సంపాదించండి. ఆ స్టేట్ సంపాదిస్తే మీకు పని ఆగిపోతుంది అనుకోకండి, పని ఆగిపోతుంది అనుకోకండి. మీ తల్లి కడుపులోంచి మీ శరీరం ఎప్పుడైతే బయటకు వచ్చిందో, మీ శరీరం ఎప్పుడైతే బయటకు వచ్చిందో, మీకు అహంకారం ఉన్నా అహంకారం లేకపోయినా మీ శరీరం ఒళ్ళకాళ్ళలోకి వెళ్ళే వరకు మీ శరీరం ద్వారా జరగవలసిన మనసు లేకపోయినా, ఈగో సెన్స్ ఉన్నా ఈగో సెన్స్ లేకపోయినా మీ శరీరం ద్వారా జరగవలసిన పని అలా జరిగిపోతూ. వాట్ ఈజ్ బౌండ్ టు హ్యాపన్ విల్ హ్యాపన్. మీ శరీరం ద్వారా జరగవలసింది సార్, మీ శరీరం ద్వారా జరగకుండా పని అది ఉంటే మీరు ఎంత ప్రయత్నం చేసినా జరగదు. ఒకసారి చూడండి, చాలా కష్టపడి పని చేస్తాం, ఫెయిల్ అయిపోతుంది. పని ఏముండదు, ఒళ్ళి చెమట పట్టేస్తుంది, చాలా కష్టపడతాం, ఆ పని అవ్వదు. ఒకసారి మనం ఊహించాం, పెద్ద కష్టపడం, మనసులో కూడా అనుకోం, సడన్గా పని అయిపోతుంది. మీరు మీ అనుభవం నేను చెప్పిన నమ్మొద్దు, మీ అనుభవంలో కూడా చూసుకోండి. అసలు మనం ఏం ప్రయత్నం చేయం, దాని గురించి కష్టపడం, దాని గురించి తలంపు కూడా రాదు, మనకి పని అయిపోతుంది. ఏంటి మనకి, మనం చూసి మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి మీరు ఎంత కష్టపడ్డా పని అవ్వదు, ఒకసారి మీరు ఎంత కష్టపడ్డా ఎంత శ్రమ పడ్డా పని అవ్వదు. ఏం చేత మీ శరీరం ద్వారా అది జరగదు, అది జరగకూడదు అనుకున్న కూడా జరగదు. మీ శరీరం కూడా జరగదు. మీ శరీరం ద్వారా ఏ పని అయితే జరగాలో మిమ్మల్ని చూసి ఎంతమంది అసూయపడినా, మిమ్మల్ని చూసి ఎంతమంది ద్వేషించినా, మీరు ఆ పని చేయడం ఎంతమందికి ఇష్టం లేకపోయినా ఆ పని మీరు శరీరం ద్వారా జరుగుతుంది. ఈశ్వర సంకల్ప దేనిది, ఈశ్వర ఈశ్వర సంకల్పం చాలా బలి మనది. ఆ ఈశ్వర సంకల్పం ముందు మన తలంపు లాగం. అందరికీ బాగుపడాలనుంది, ఎంతమంది బాగుపడుతున్నారు? అందరూ మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నారు, ఎంతమంది ప్రవర్తన జాగ్రత్తగా ఉంది? మనం ఏది తప్పులు చేయకూడదు అనుకుంటున్నాం, కానీ తప్పులు జరుగుతున్నాయి కదా. అప్పుడు మన తెలివి సైడ్లు ఎక్కడికి వెళ్ళినాయి, మన ప్రయత్నం ఎక్కడికి వెళ్ళింది, మన ప్రయత్నం ఎక్కడికి వెళ్ళింది? మనం అనుకుంటాం ఎప్పుడు ఏ అబద్ధం చెప్పకూడదు, కానీ అంత అబద్ధాలు చెప్పకుండా ఉన్నాం మనం. తర్వాత ఐశ్వర్యం ఒకటి, మీరు మీ ప్రయత్నం లేకుండా ఒకసారి ఐశ్వర్యం వచ్చేస్తుంది. మీరు ఎంత కష్టపడ్డా ఒకసారి మీకు ఐశ్వర్యం రాదు. ఇప్పుడు సంపద ఉందనుకోండి, సంపద అలా ఈశ్వర శబ్దంలోంచి ఐశ్వర్యం వచ్చింది. మీరు ఎంత కష్టపడ్డా ఒకసారి పైసలు రావు, ఒకసారి మీ వైపు నుంచి పెద్ద కష్టపడి లేకపోయినా పైసలు వచ్చి పడిపోతారు. ఎంచేత ఆ కర్మ ఫలం దాత, కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం, కర్మ కిం పరం కర్మ తగ్గడం. నీకు గివర్ ఒకడు ఉన్నాడవయ్యా నువ్వు, తర్వాత ఇంకోటి లోకం ఏం చేస్తుందంటే బయట మనం చేసి పని చూస్తుంది, పరమేశ్వరుడు అలా కాదు. బయట నువ్వు పని చేస్తున్నావు, ఆ చేసేటప్పుడు నీ మనస్సు ఎలా ఉంది, నీ ఉద్దేశం ఎలా ఉంది, దాన్ని బట్టి నీకు స్పిరిచువల్ స్టేటస్ ఉంది. కానీ మెకానికల్గా నువ్వు చేసే పని బట్టి స్పిరిచువల్ స్టేటస్ రాదు. ఇప్పుడు నువ్వు పని చేస్తున్నావు, ఆ పని చేసేటప్పుడు నీ మనస్సు ఎలా ఉంది, ఒక మాట మాట్లాడుతున్నావు, ఆ మాట మాట్లాడేటప్పుడు నీ మైండ్ ఎలా ఉంది. ఇప్పుడు నీకేదో నాలుగు మంచి మాటలు చెబుతున్నాను, మీరు నాన్నగారు బాగానే చెబుతున్నారనుకుంటారు, ఈశ్వరుడు అలా అనుకోడు. అసలు ఆ మాట మాట్లాడేప్పుడు నాన్నగారు హృదయం ఎలా ఉంది అది చూస్తాడు. అంతేకాని మీరు ఏం చేస్తారు, మాట చూస్తారు, మాట వింటారు, పని చూస్తారు. ఈశ్వరుడు అధికారం, ఆ మాట వెనకాలన్న తలంపు, తలంపు లేకుండా మాట్లాడడం, తలంపు లేకుండా పని చేయడం. తలంపు ఆ శరీరము నేననే తలంపులోంచి ఈ తలంపులన్నీ వస్తున్నాయి. అది రూట్ థాట్. ఏంటది అది రూట్ థాట్. ఆ తలంపును బట్టి నాకు మార్కులు వేస్తాడు. అంతేకాని నేను చేసే పని, నేను చేసే పనిని బట్టి నాకు మార్కులు వేయడం. ఆ పని చేసేటప్పుడు నా తలంపు ఎలా ఉంది, ఆ పని చేసేటప్పుడు నా భావన ఎలా ఉంది, నా రైట్ థింకింగ్ ఉందా లేదా, లేదా ఏదో ఆశించే పని చేస్తున్నానా సెల్ఫ్లెస్గా చేస్తున్నానా, ఏదో ఆశించే పని చేస్తున్నానా లేకపోతే ఏదో సెల్ఫ్లెస్గా చేస్తున్నాను. స్వామి వివేకానంద ఒకసారి అన్నాడు, ఎందుకు జీవుడు దేవుడు దేవుడు చెప్పి ద్వైతం అద్వైతం ద్వైతం అద్వైతం పోటీ కొట్టుకు తెస్తున్నారు. సెల్ఫిష్నెస్ ఇస్ జీవ, అన్సెల్ఫిష్నెస్ ఇస్ గాడ్. కొట్టుకు చచ్చిపోతున్నారేంటి అలాగా, జీవుడు దేవుడు జీవుడు దేవుడు ఒకటో రెండో ఒకటో రెండో. నీకు స్వార్థం ఉంటే జీవుడే, నీకు స్వార్థం లేకపోతే దేవుడు. అన్సెల్ఫిష్నెస్ ఇస్ గాడ్, సెల్ఫిష్నెస్ ఇస్ జీవ. వండర్ఫుల్గా చెప్పాడు. ఎందుకు ఈ సిద్ధాంతాలు కూడా రెండు నిజమా ఒకటి నిజమా మూడు నిజమా ఏంటి అల్లరంత ఏంటి దీని గురించి పెద్ద పుస్తకాలు రాయటం థీరీలు రాయటం దాని గురించి. సెల్ఫిష్నెస్ ఇస్ జీవ అని సెల్ఫిష్నెస్ ఇది కాదు. నీకు దేహభావం ఉన్నప్పుడు స్వార్థం వచ్చి తీరుతుంది, నీకు బాడీ బాగుండ్ అయినప్పుడు స్వార్థం వచ్చి తీరుతుంది. నేను కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్లను చూశాను, నిజంగా మంచివాళ్ళు. ఏంటి ఇంత మంచిగా ఉద్యోగం చేస్తున్నారు ఇలా అనిపిస్తుంది, నిజంగా మంచిగానే చేస్తున్నారు. వాళ్ళలో ఈ మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు మామూలు మనుషులు వదిలే మామూలు ఆఫీసర్లు, వీళ్ళు చాలా మంచివాళ్ళు, వీళ్ళు చాలా పెర్ఫెక్ట్ అనుకున్న ఆఫీసర్లో కూడా 150 మంది ఇంకా 2 ఏళ్ళకి రిటైర్ అయిపోతున్నారు అనుక అదే 3 కోట్లు 2 కోట్లు సంపాదించేసుకుంటారు. అంటే ఇంకో సంవత్సరంలోనూ 2 సంవత్సరాలు రిటైర్ అయిపోతారనగా కొంతమంది లాస్ట్ మినిట్ వరకు ఏం సంపాదించుకోరు, ఇక మనం రిటైర్ అయిపోతున్నాం, దీపం ఉండదు, ఇల్లు చక్క పెట్టుకోవాలి, రిటైర్ అయిపోతున్నాం, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి, జీతం డబ్బులతోటి ఇల్లు ఎక్కడ కట్టుకోగలం, ఇంట్లో వాళ్ళు కూడా అలర పెడుతున్నారు కదా, ఇంట్లో వాళ్ళు కూడా ఏంటో ఉద్యోగం చేస్తున్నాం, చేసి ఉద్యోగం కలెక్టర్ ఉద్యోగం, ఇంటికాడ డబ్బులు లేవని ఇంట్లో వాళ్ళు తిడతా ఉంటారు. అసలు పెళ్లిలోనే ప్రారంభ ప్రమాదం ఉందంట, పెళ్ళి అయిందంటే ప్రమాదం వచ్చి మీద పడి తప్పదు, ఎంత కొంత స్వార్థం తప్పదు. ఓ మహేంద్రనాథ్ గుప్తా, దేవుడు మాయన ఎక్కడ పెట్టాడు, దేవుని మాయను ఎక్కడ పెట్టాడు, పెళ్ళానికి మూడు మాయ, మొగుడికి పెళ్ళం మాయ, ఇద్దరికి కలిసి డబ్బు మాయ అన్నాడు. ఓ మహేంద్రనాథ్ గుప్తా, మాయ ఎక్కడ ఉందనుకో, ఎక్కడో వెతుకుతున్నావు నువ్వు మాయ కోసం, ఎక్కడో వెతుకుతున్నావా, పెళ్ళానికి మొగుడు మాయ, మొగుడికి పెళ్ళం మాయ, నీకు అర్థమవుతుందా, ఇద్దరికి కలిసి డబ్బు మాయ. ఓ మహేంద్రనాథ్ గుప్తా, రామకృష్ణ పరమహంసకి పాపం లౌక్యం తెలీదు, ఈ బుద్ధుడు రమణ మహర్షి చాలా తెలివైన వాళ్ళు, వీళ్ళు మాట్లాడు దొరకడం, రామకృష్ణ పరమహంస గారికి లౌక్యం ఎలా మాట్లాడాలో తెలియదు. ఏమండి రామకృష్ణ పరమహంస గారు మీరు, ఏమండి పంతులు గారు, అప్పుడు పరమహంస గారు అని పేరు రాలేదు అని, ఏమండి పంతులు గారు మీరు ఉద్యోగం మానేశారండి, ఎవరికి నెలకి 80 రూపాయలు ఉద్యోగం చేసుకున్నారు, ఈ మధ్యన ఉద్యోగం లేకుండా తిరుగుతున్నారేంటి అనేవారు, అది తెలుసున్నవాడు, నాకు పెళ్ళి అయిపోయింది అందుకు ఉద్యోగం మానేశారని చెప్పుకోడు. అదేంటంటే పెళ్ళి అయిపోతే మరి ఇంకా కష్టపడి పనిచేసి పెళ్ళి అయిపోతే ఉద్యోగం మానేయటంటే, నేను నాకు పెళ్ళి ఒకటి నాకు ఉద్యోగం ఉద్యోగం లేకపోతే మా అన్న ఏం చేశాడంటే పెళ్లి చేశాడు నాకు, ఉద్యోగం లేకపోతే నీ పిల్లని ఎవడే ఇవ్వడను, అయితే మా అన్నయ్య చెప్పింది రైతే, నాకు ఉద్యోగం లేకపోతే వెనకాల పొలాలు లేవు, ఉద్యోగం ఉంటే పిల్లని ఇస్తారని చేసుకున్నాను, పెళ్ళి అయిపోయింది నాకు, ఇంకా నాకు ఉద్యోగం ఎందుకు మానేస్తే అన్నాడు. అదేంటంటే మరి అత్తవారిని మోసం చేయటమే కదా, అత్తవారిని మోసం చేయటమే కదా, మరి ఇలా అత్తవారిని మోసం చేయటం అంటే మాట్లాడుకోరుకున్నాడు, మాటలు పడిపోడు పాపం, మనకు మళ్ళీ కోపం తెచ్చుకున్నాడు కదా నన్ను ఇలా అంటారని, మాటలు పడిపోడు. ఇన్ని వాళ్ళు అన్నవారు ఏమంటే పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగం మానేస్తే అత్తవారిని మోసం చేయటమే కదా, అంటే పడి ఉండేవాడు అమ్మా పాపం, మాటలు పడిపోడు, మోసమే కదా, మరి బాహ్యంగా చూస్తే మోసమే కదా. ఆయన అదేంటండి అలా చెప్పకుండా మీరు ఏదో చేయలేకపోతలేదు అని, ఓపిక లేదు చేయలేకపోతున్నాను, ఉద్యోగం మానేశానని చెప్పండి, పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగం మానేశానంటే అది ఏసగా ఉంది ఆ మాట, ఆక్షేపణగా ఉందంటే ఆరోగ్యం బాగోలేదని చెప్పండి అంటే అడని బట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా అన్నాడు ఇంకో పేషు. ఆరోగ్యం బాగోలేదని చెప్పడానికి శుభ్రంగా తింటున్నాను తిరుగుతున్నాను కదా, తిని తిరిగేటప్పుడు నీకు నాకు ఆరోగ్యం బాగోలేదంటే లోకం నమ్ముతున్నాను. రామకృష్ణ పరమహంస గారికి ట్యాక్ట్ ఎలా ఉంటుందో తెలియదు పాపం, లౌక్యంగా మాట్లాడాలని తెలియదు ఆయనకి అసలు, ఎవడు చెప్తాడండి అలా పెళ్ళి అయింది కాబట్టి ఉద్యోగం మానేసారంటే ఆ మాటలకు అర్థం ఏంటి, ఏమనుకుంటుంది లోకం, పైగా అత్త వాళ్ళు ఏమనుకుంటారు, మోసగాడు అనుకుంటారు కదా. ఎవడో మీరు చెప్పి మాటలు ఏం బాగలేదు, ఆయన క్షేమం కోరవాళ్ళు చెప్పారు, మీరు చెప్పి మాటలు ఏం బాగలేదు, మీరు గొప్ప మోసగాడని మీ అత్త వాళ్ళు అనుకుంటారు, అనుకుంటారు కదా, అంటే అనేవాడు వాళ్ళు మోసగాడు, నేను మోసగాడు అనుకుంటే తప్పులేదు, అలా అనుకుంటే అనుకోవచ్చు, కానీ నా తెల్లం నాకు విడాకు లేదు అనుకోడు, నీదో మాట రవి, నా తెల్లం నాకు విడాకు లేదు, శారద చాలా మంచిది, శారద చాలా మంచిది, నేను ముష్టివాడేనా, నేను ముష్టి అడగని ముష్టివాడిని, నేను ఎటువంటి ముష్టివాడినా, ఎటువంటి ముష్టివాడు రామకృష్ణ పరమహంస, ముష్టివాడే, ముష్టి అడగని ముష్టివాడు, ముష్టివాడు ఏమో సరే ముష్టి అడుగుతాడు కదా, ఎవరిని ముష్టి అడగకపోయినా ముష్టివాడితో సమానం, నన్ను ముష్టివాడని నా భార్య అనుకున్న నాకు మటుకి విడాకలు ఇవ్వదు, పరమ పవిత్రురాలు షీజ్ ఫైర్. ఏమన్నాడంటే ఆవిడ అగ్నిహోత్రం అన్నవాడు, ఎవరిని శారదా యూఆర్ ఫైర్. నాలో ఏమైనా తొందర మాటలు ఉన్నాయి కానీ నీ దగ్గర ఎక్కడ తొందర మాటలు లేవు, నువ్వు అగ్నికి వస్తుంది కూడా సమానం. అత్తరువులు అనుకోవచ్చు నేను మోసగానని, మరి ఉద్యోగం మాడేయటం మోసమే కదా అని అలాగని చెప్పి శారద నాకు విడాకలు ఇవ్వదు. ఇంకేత పరమ ఎటువంటి అగ్నికి ఎక్కడైనా తుప్పు పడుతుంది కానీ ఆవిడ జీవితానికి తుప్పు పట్టలేదు ఎవరికి, శారద మాత్రం అంత పరమ పవిత్రుడు. మాయ ఎక్కడుందన్నాడు, పెళ్ళానికి ఎవరు మాయా, మూడు మాయా. మూడుకి ఎవరు మాయా, పెళ్ళాని మాయా. ఇద్దరికి కలిసి ఎవరు మాయా, డబ్బు మాయా. మామూలుగా ఇద్దరు లెక్కెట్టుకుంటూ ఉంటారు. వండర్ఫుల్గా చెప్పాడు రామకృష్ణుని విషయంలో, భగవంతుడు ఏం చేశాడు, అక్కడే కాస్తున్నాయా ఎక్కడో కాస్తున్నాయా అక్కడో కొంత ఈ కొసల కొసలు కూడా ఎందుకన్నారు ఉండేట్లే పెట్టేసి పోయాడని చెప్పాడు. ఒకవేళ మీరు నమ్మపోయినా ప్రాక్టికల్ మీరు కూడా చూడండి. ఓ రామకృష్ణ పరమహంస గారు ఏదో అమాయకత్వం మాటలు చెప్పాడని ఒక ప్రాక్టికల్గా మీరు కూడా చూడండి. అసలు పెళ్ళే మాయ, పెళ్ళి అయ్యేటప్పటికే మాయ ప్రారంభమవుతుంది. అసలు మాయలో ఉండాలి లేకపోతే మనకు రోజులు వెళ్ళవని పెళ్ళి అయ్యేటప్పటికే మాయ ప్రారంభమవుతుంది. అంతకుముందు మాయ చేతకపోయినా తర్వాత మాయ నేర్చుకోవాలి. ఆ సంసారం వెళ్తానికి ఏదో మాయ నేర్చుకుంటూ ఉంటాను. వచ్చేద్దాం, టైం ముగించేస్తున్నాం. అప్పుడు మనం 3:30 మొదలుపెట్టాం, అప్పుడు 2 గంటలు అయిపోయింది. 2 గంటలు అయినట్టు తెలియటం లేదంటే, 2 గంటలు అయినట్టు మనకు తెలియటం లేదు. అంచేత మీరు అహంకారం పెట్టుకోకపోయినా ఇది జాగ్రత్త కదనండి, ముగించేస్తున్నాను. మీరు మనస్సు నో మైండ్ స్టేట్కి వెళ్ళిపోయినా, అమనస్క స్థితికి ఎదిగి వెళ్ళిపోయినా, లెరన్ ఈ వాక్యం అందరూ నోటితో నేర్చుకోండి రాసుకోండి, లెరన్ టు బీ నో మైండ్, లెరన్ టు బీ నో మైండ్. ఆ నో మైండ్ స్టేట్కి వెళ్తే మీ ద్వారా మీరు పనులు చేయలేరనుకోకండి. మీ శరీరం ద్వారా భగవంతుడు ఏ పని అయితే నిర్దేశించాడో మీరు మనస్సు లేని స్థితికి వెళ్ళిన తర్వాత కూడా ఆ పని అయిపోతూ ఉంటుంది. ఆ పని అయిపోతూ ఉంటుంది తర్వాత ఆ పని చేస్తున్నామనే భావన ఉండదు. అక్కడ మనస్సు ఉంటే భావన ఉంటుంది. పని చేస్తున్నామనే భావన లేకుండా, ఆ తలంపు లేకుండా, ఆ వికారం లేకుండా మీ శరీరం ద్వారా జరగవలసిన పని ఆగదు. ఇప్పుడు రాముడు పని చేశాడు, కృష్ణుడు పని చేశాడు, మరి అహంకారం కూడా చేశారు వాళ్ళు. రామకృష్ణుడు చేశాడు, రమణుడు చేశాడు, వాళ్ళు అహంకారం కూడా చేశారు. వాళ్ళు పనులు చేశారు కదా, ముద్దబ్బాయిలా కూర్చోలేదు కదా, వాళ్ళు మాట్లాడారు కదా, వాళ్ళు టీచర్సే కదా, గ్రేట్ టీచర్స్ కదా వాళ్ళు. మరి ఆ టీచింగ్ అహంకారంతో టీచ్ చేశారా? వాళ్ళ అహంకారంతో టీచ్ చేస్తే ఆ టీచింగ్ శతాబ్దాలు తరపడం ఉండదు. అహంకారం లేకుండా మీరు ఒక వాక్యం మాట్లాడితే ఈ సూర్యుడు చంద్రుడు ఎంతకాలం ఉన్నారు, అంతకాలం ఉంటారు. మీ మాట అంతకాలం. నదులు, సముద్రాలు, కొండలు, మీరు అహంకారం లేకుండా, ఈగో సెన్స్ లేకుండా, బాడీ బౌండ్ అయ్యి లేకుండా, మీకు అర్థమవుతుందా? మీరు ఏదైనా ఒక మాట మాట్లాడితే కొండలు, నదులు, సముద్రాలు, దానికి హద్దులు లేకుండా భూమి చివర వరకు మీరు మాటను మాట్లాడి ప్రయాణం చేస్తుంది. ఏం చేస్తే దానికి ఎనర్జీ వస్తుంది. ఏంటది, దానికి ఎనర్జీ వస్తుంది, ఆ మాటకి ఎనర్జీ వస్తుంది. అది భూమి యొక్క చివర, భూమి యొక్క అంతం వరకు అది ప్రయాణం చేస్తూ ఉంటుంది. దానికి ప్రెస్ వాళ్ళు సహాయం అక్కర్లేదు, టీవీ వాళ్ళు సహాయం అక్కర్లేదు. దాని అంతరదే భూమి యొక్క చివర వరకు ప్రయాణం చేస్తుంది. ఇంకో మాట చెప్తాను, ఇది విని వెళ్ళిపోండి. మరి రామకృష్ణ పరమహంస నా దగ్గరికి జనాన్ని ఏమన్నా రమ్మలేదు. రమణ మహర్షి గారు మీరు అందరూ నా దగ్గర రండి, నా దగ్గర రండి, ఎవరు అనలేదు, ఎవరు రమ్మలేదు, ఎవరిని అడగలేదు. అష్టావక్రుడు కూడా మీరు నా దగ్గర రండి, నా దగ్గర రండి అన్నారు. ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారో చెప్పమంటారా? ఏ పార్టీ నాయకుడు పార్టీ పాలకులు వస్తాయంటే జనాన్ని బళ్ళ మీద తీసుకురావడం, లారీల మీద తీసుకురావడం, రోజుకి 25 రూపాయలు కూలి ఇచ్చి తీసుకురావడం. ఇక్కడ ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే మాట్లాడండి. ఇప్పుడు ఎవరైనా ఏలూరు ఎవరినో సోనియా గాంధీని తీసుకొచ్చారనుకోండి, లారీల ఖర్చులు, ఆ ఎల్లిన వాళ్ళ కూలి ఖర్చులు, వీళ్ళందరినీ బళ్ళ మీద లారీల మీద ఆ సంబంధించిన పార్టీ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ జనాలు కూర్చోబెడతారు. ఆ సోనియా గాంధీ అబ్బాబ ఏమి జనం, ఏమి జనం, నాకు ఎంత పరుగుబడి పెరిగిపోయిందో ఆ తిరుగు తక్కువది అనుకుంటున్నాను. ఓ ఏమి జనం, ఆ జనాన్ని పోయేసుకొచ్చారని దానికి తెలియదు. మన బీహార్లో ఆయన ముస్తాబ్ చేసి ఊరేగించేశాడు. ఇది సోనియా గాంధీ కొడుకు పేరు ఏం పేరు? రాహుల్ గాంధీ. ఆయన శుభ్రంగా ముస్తాబ్ చేయించేసి 15 రోజులు ఊరేగించారు గుజరాత్లో. గుజరాత్ కాదు, బీహార్లో. ఓ జనం జనం, వాళ్ళందరూ పోయేసి వచ్చిన జనం. ఎంత జనం, ఎంత జనం, ఎంత జనం, ఎంత ఇదందరూ కాంగ్రెస్ ఎంత ఎంత బలపడిపోయింది బీహార్లో అనుకుంటే మొత్తమే 243 సీట్లకి 4 వచ్చింది. నీకు నేను ఛాలెంజ్ చేసి చెబుతున్నాను, ఇలా జనాన్ని పోయి తీసుకెళ్తాను ప్రతి గొప్ప నాయకుడు అనుకునే వాళ్ళకు కూడా. కానీ ఏ మహాత్ముడైనా, ఏ మహర్షి అయినా, ఏ యోగి అయినా మీ జనాన్ని పోయేసుకున్నాడా, లేకపోతే మీరందరూ నా దగ్గరికి రమ్మన్నాడా? ఏమనలేదు. వాడుకున్న జ్ఞానం చేత ఇతరులు ఆకర్షించబడతారు. రాజకీయ నాయకుడికి జ్ఞానం ఉండదు కాబట్టి జనాన్ని తోలికెళ్ళాలి. ఒక జ్ఞాని దగ్గరికి అసలు జనాన్ని తోలికొక్కర్లేదు. వాళ్ళంతా వాళ్ళు ఆకర్షణ. జ్ఞానం యొక్క బలం, అది ఏం బలం? వెలుగు యొక్క బలం, జ్ఞానం యొక్క బలం. ఎవడ ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా తీసుకొచ్చాం, మేము డబ్బులు తీసుకొచ్చాం మిమ్మల్ని అందరం. అది చైతన్యం యొక్క బలం, వెలుగు యొక్క బలం. ఏ మహర్షి, ఏ యోగి ఎవడిని మీరు నా దగ్గర రండి అని ఎవడ పిలవలేదు. జనం వాళ్ళందరూ వాళ్ళ పరిగెట్టారు. మన పంచదారి దగ్గరికి ఇచ్చే మన పరిగెట్టినట్టు. కానీ రాజకీయ నాయకుడి దగ్గరికి స్వచ్ఛందంగా ఎవడ వెళ్ళడం. ఆడికి అధికారం ఉంటే ఏదో మాకు చెరువు తవ్వించమని, నువ్వు తవ్వించమని ఏదో పనులు కోసం వెళుతారు. అది ఆకర్షణ కాదు, ఆకర్షణ కాదు. వాళ్ళ అధికారం లేకపోతే ఆడు కేర్ ఆఫ్ అడ్రస్ ఉండదు. వాడికి అధికారం లేకపోతే కేర్ ఆఫ్ అడ్రస్ అధికారం లేకపోయినా మొత్తం రాజకీయ నాయకులు మీటింగులకు అందరికీ డబ్బు ఖర్చు పెట్టి, పార్టీ డబ్బు ఖర్చు పెట్టి జనాన్ని తోలికెళ్ళటం అన్ని పార్టీలు. కానీ ఈ స్పిరిచువల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, ఈ ఆధ్యాత్మికంగా ఈ మార్గం అంటే జ్ఞానశక్తి ఉన్నవాడు, ఆత్మజ్ఞాన సంపార్జన చేసినవాడు, లోపలన్న వాడి డివినిటీని వాడు డిస్కవర్ చేసినవాడు, ఉన్నదాన్ని తెలుసుకోవడం, లేనిదాన్ని కనిపెట్టక్కర్లేదు. వాడు ఎప్పుడైనా జనాన్ని పిలిచాడా, మిమ్మల్ని రమ్మని అన్నాడా, లేకపోతే మిమ్మల్ని సన్మానాలు చేయమన్నాడా, మిమ్మల్ని టోపీలు పెట్టమన్నాడా? అది జ్ఞానబలం. ఏంటది జ్ఞానబలం? మేము ప్రతి మీటింగ్ చెబుతాం మీరు దూరం మీటింగ్లకు రాకూడదని. అంటే మీరు ఇబ్బంది పడకూడదని. కానీ ఎందుకు వస్తున్నారు మీరు? మిమ్మల్ని ఏమైనా గుర్రబళ్ళ మీద, కార్ల మీద మిమ్మల్ని తీసుకొస్తున్నామా? నా మాట వదిలేయండి. పూర్వ అనేక మంది మహర్షులు ఉన్నారు, మీరందరూ నా దగ్గర రండి. మీరు నా ఏ మహర్షి అనే పిలిచాడా? రియాలిటీ నిడుస్తున్నావు టామ్ టామ్, ట్రూత్ నిడుస్తున్నావు టామ్ టామ్. అసత్యానికి ప్రచారం ఉండాలి కానీ సత్యానికి ప్రచారం అక్కర్లేదు. అనేదానికి నిజం కాని దానికి ప్రచారం ఉండాలి కానీ నిజం దాని నిజం కాని దాని నిజానికి ప్రచారం అక్కర్లేదు. నిజం దాని దానికి ప్రచారం అక్కర్లేదు. సత్యానికి ప్రచారం ఎందుకు? అసత్యం అయితేనే ప్రచారం చేయాలి. సత్యానికి ప్రచారం ఎందుకు? అంటే ఒకటి, మీరు డబ్బుకి ఎలాగే ఎంతో కొంత శక్తి ఎలా ఉందనుకుంటున్నారో, అధికారానికి ఎంత మీకు ఏదైనా ఎమ్మెల్యే ఇచ్చే అధికారానికి ఎంతో కొంత ఎంతో శక్తి ఉందనుకుంటున్నారు. అధికారం ఉంటే అందరూ అధికారంలోకి వెళ్ళటం శక్తి కోసం లేదో, మనకు పవర్ వస్తుంది అనుకో, దానికి ఎంత దానికి శక్తి ఉందనుకుంటున్నారు. మీకు అంగబలం ఉంటే ఎంత శక్తి ఉందనుకుంటున్నారు. ఈ అన్ని శక్తుల కంటే 1000 రెట్లు గొప్పది జ్ఞానం యొక్క శక్తి. అది మర్చిపోకండి. అయితే జ్ఞానం వద్దని, దాంట్లో చైతన్యం లేదని, అందులో అది శక్తిజీనమైందని. మీరు ఎక్కడైతే జ్ఞానం ఉందో అక్కడ విరుచి ఉంటుంది, శాంతి ఉంటుంది, శక్తి ఉంటుంది. జ్ఞానం అనేది శక్తి లేకుండా ఉండదు. జ్ఞానం అనేది శక్తి లేకుండా ఉండదు. మీకు 10 మంది ఓట్లు వేస్తేనే మీకు శక్తి వచ్చినప్పుడు, మీకు మంది పది మంది ఓట్లు వేసి మీరు ఏదైనా ఎవరికైనా పదవిస్తే వాళ్ళకే ఎంతో కొంత శక్తి వచ్చినప్పుడు ఆ ట్రూత్ని డిస్కవర్ చేసిన వాడికి, ఆ ట్రూత్ని రియలైజ్ చేసేవాళ్ళకి, సెల్ఫ్ రియలైజ్ చేసేవాళ్ళకి, తన డివినిటీ, తన హృదయంలో ఉన్న డివినిటీని డిస్కవర్ చేసిన వాడు శక్తి లేకుండా ఎలా ఉంటాడు? పైగా ఈ శక్తి తాత్కాలికం, అది పెరమనెంట్. ఆ దేశానికి, ఆ కాలానికి అతీతమైనది, అతీతమైంది. ఇది తాత్కాలికం. పవర్ అని చెప్పి ఎవడో 10 మంది వెళ్తారు, పవర్ పోతే పలకరించి ఉండడు, కేర్ ఆఫ్ అడ్రస్ ఉండదు. ఆ జ్ఞాని యొక్క శక్తి అటువంటిది కాదు. శరీరం పోయినా శరీరం, రామకృష్ణుడు శరీరం పుల్లేదు, కానీ ఆయన శక్తి ఈనాటికి కూడా పనిచేస్తాం. రమణ మహర్షి గారి శరీరం ఇప్పుడు ఇక్కడ లేదు, ఆయన శక్తి పనిచేస్తాను. ఇక్కడ అర్థం చేసుకోండి, రమణ మహర్షి గారు శరీరం ఉండగా లాభం పొందిన వాళ్ళకంటే శరీరం పోయిన తర్వాత ఎక్కువ లాభం పొందిన వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తారు? అక్కడ పనిచేసేది శరీరం కాదు, చైతన్యం. ఇప్పుడు రామకృష్ణుడి శరీరం చనిపోతే శ్మశానానికి తీసుకెళ్తాంటే 25 మంది ఉన్నారు. ఈరోజున రామకృష్ణుడి పేరు స్మరించుకున్న వాళ్ళు 1,00,000,000 మంది ఉన్నారు. అయితే శరీరం కారణం అక్కడ, శరీరం పోయిన తర్వాత అక్కడ, శరీరం పోయినా శరీరానికి శక్తి కాదు. దేనికైతే శక్తి ఉందో దానికి చావు లేదు. శరీరం అంచేత శరీరం పోయినా శక్తి పనిచేస్తూ ఉంటుంది, శరీరానికి చావు ఉంది. కానీ ఏదైతే అనుగ్రహిస్తుందో, ఏదైతే మీలో మాడు మాడుచు తీసుకొస్తుందో దానికి చావు లేదు, దానికి చావు లేదు. అంటే అది పని, శరీరం పోయినా అది పని చేస్తూనే ఉంటుంది, శరీరం పోయినా అది పని చేస్తూనే ఉంటుంది. అంచేత ఏ మహాత్ముడు ఏ జ్ఞాని కూడా కూలి పనులు ఇచ్చి డబ్బులు ఇచ్చి జనాన్ని ఎవడ తీసుకురావాల్సిన అవసరం లేదు. అలా పూర్వం ఎవడో ఏ ఋషి చేయలేదు, భవిష్యత్తులో కూడా ఎవడో చేయడు. వాడికి అవసరం లేదు, వాడికి అవసరం లేదు. వాడు 100,000 మంది మధ్యలో కూర్చున్నాడు అనుకోండి, రేరే దర్శనంలో ఏమనిపించదు. వాడు ఒంటరిగా కూర్చున్నాడు అనుకోండి, ఏమనిపించదు. వాడు ఇంచేత వాడు తాను తానుగా ఉన్నాడు, కానీ నేనుగా లేడు. వాడు నేనుగా లేడు, తానుగా ఉన్నాడు. అంటే 100,000 మంది మధ్యలో కూర్చున్నప్పుడు ఇంతమంది జనంలో కూర్చున్నామని అనుకోడు, ఎంచే అడిగిస్తారు లేరు. కానీ ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏంటి నా కాలక్షేపం ఉంటాను, ఎవరు రావటాలు నన్ను చూడటానికి అనుకోడు. ఎంచేత అక్కడ జనం ఉన్నప్పుడు కూడా వాడికి, ఈ జనం అందరి వాళ్ళకి ఇతరులుగా కనపడ్డాడు, తానుగానే కనిపిస్తాడు. అదే రమణ మహర్షి గారి మీద పద్యం ఉంది, కళ్ళు తెరిస్తే చూస్తాడు, కళ్ళు తెరిపిస్తే ఆయన కళ్ళు తెరిస్తే ఆయన హృదయంలో ఏముందో మీకు చూపిస్తాడు. ఇది జాగ్రత్తగా వినండి, కళ్ళు తెరిస్తే, కళ్ళు తెరిచి ఒకసారి ఇలా చూస్తాడు. కళ్ళు తెరిచి ఎందుకు చూస్తాడంటే ఆయన హృదయంలో ఉన్నది మీకు చూపించటం, అంటే అది మీ హృదయంలో కూడా ఉంది, మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. కళ్ళు తెరిస్తే మీకు ఆయన హృదయంలో ఉన్నది చూపిస్తాడు. కళ్ళు మూస్తే ఆయన ఆయన చూసుకుంటాడు. కళ్ళు మూస్తే ఏం చేస్తాడు? ఆయన ఆయన చూసుకుంటాడు. కళ్ళు తెరిచినా ఆయనలో ఉన్నది మీకు చూపిస్తూ ఉంటాడు. వాడి జ్ఞానం యొక్క వైభవం ఏంటంటే, ఈ ప్రపంచంలో వైకుంఠంలో ఉండవండి, ఈ లోకంలో ఉండి, నిజంగా ఆ లోకాలు ఉన్న వ్యవహారిక సత్యాలు. రామాయణం గురించి ఒక వండర్ఫుల్ సెంటెన్స్ చెప్పాడు రమణ మహర్షి. రామాయణం గురించి న్యూస్ పేపర్లో జరిగిందా లేదా, జరిగిందా లేదా, జరిగిందా లేదా అని పెద్ద చర్చలు వస్తూ ఉంటారు. రమణ మహర్షి గారు అన్నారు, అది ఒకవేళ నిజంగా జరిగిన వ్యవహారిక సత్యం, అది నిజంగా జరిగినా ఇప్పుడు మీరు నేను ఎలా కూర్చున్నా అలా వ్యవహారిక సత్యం. అది జరిగినా జరగని దాంతో సమానం, అది డ్రీమ్ స్టెప్ అన్నాడు. అంటే వ్యవహారిక సత్యం రామాయణం ఒక నిజంగా జరిగినది ఏంటది? వ్యవహారిక సత్యం. కానీ అది వ్యవహారిక సత్యమే కానీ అబ్సల్యూట్ ట్రూత్ కాదు. వ్యవహారిక సత్యమే. ఇప్పుడు మీరు నేను కూర్చున్నాం, ఇది సత్యమా అసత్యమా? సత్యమే కదా, మనం వ్యవహారిక ఇచ్చే సత్యమే. అలాగే రామాయణం కూడా సత్యమే జరిగితే. అది అబ్సల్యూట్ ట్రూత్ బట్టి కాదు. రాముడు కూడా వ్యవహారిక సత్యమే, రాముడు కూడా సత్యమే. ఏ సత్యం? వ్యవహారిక సత్యమే. ఆయన కూడా సత్యమే. మనం మేలుకు అది సత్యమే కాబట్టి, వ్యవహారిక సత్యం కాబట్టి మనల్ని కూడా ఆ ఎటర్నిటీ వైపుకి కళ్ళు తెరిపించడానికి బిహేవ్ చేశాడు. అంటే అది వ్యవహారిక సత్యము. నీకు నేను ఎంత సత్యంగా కనిపిస్తున్నాను, నాకు నువ్వు ఎంత సత్యంగా కనిపిస్తున్నావు, అటువంటి సత్యమేమి. కానీ పారమార్థిక సత్యం కాదు. ఏంటది పారమార్థిక సత్యం కాదు? అదే జరిగిందా జరగలేదని కొట్టుకు తావడం అనవసరం. ఒకవేళ జరిగినా జరగకపోతే సరే సరే, జరగకపోతే సరే సరే, జరిగినది నిజం కాదు. అంటే పారమార్థిక సత్యం కాదు, వ్యవహారిక సత్యం మాత్రమే. అలాగే ఆయన మీద, ఆయనకి రాముడి మీద గౌరవం లేదని కాదు, జగత్తుకు అర్థం చేసుకోండి. ఓసారి రమణ మహర్షి గారిని ఒకరు ప్రశ్నించారు, రాముడికి జ్ఞానం అందాలి, మీరు జాగ్రత్తగా వినండి ఈ మాట. రమణ మహర్షి గారిని ఏమని ప్రశ్నించారంటే, శ్రీరాముడికి జ్ఞానం ఉందా అంటే ఎంత బ్యూటిఫుల్గా సమాధానం, అది మనం చెప్పలేము సమాధానం. ఎంత అందంగా ఉంటుందండి సమాధానం చెప్పింది, ఎవరి రామా, రామ కౌశల్య రామ, దశరథ రామ, భద్రాచల రామ, ఓ రామ శ్రీరామ, శ్రీరామ శ్రీరామ అని హృదయపూర్వకంగా రామనామం స్మరించుకుంటాంటే, ఆ రామనామం స్మరించుకున్న వాడికే జ్ఞానం వస్తాయంటే వాడి జ్ఞానం లేకుండా ఎలా ఉంటాడన్నారు. రాముని స్మరించుకుంటా అంటే మనకి జ్ఞానం వస్తాయంటే రాముడి జ్ఞానం లేకుండా ఎలా ఉంటాడు? అని చెప్పి ముగిస్తున్నాం. ఈ రమణ మహర్షి గారు చెప్పింది ఒక మాట గుర్తుపెట్టుకోండు, నీకు అత్యంత సమీపంలో మీ శరీరం కంటే, మీ ఇంద్రియాల కంటే, మీ మనస్సు కంటే, మీ రక్త మాంసాల కంటే నీకు అత్యంత సమీపంలో మీ డివినిటీ హృదయంలో ఏదో ఉంది, హృదయంలో సంథింగ్ ఏదో హృదయంలో అంటయ్యం కదా, అది దానికి చావుతోటి పుట్టుకతో సమయం కదా అంటయ్యం కదా. ఇది శరీరం చనిపోతుంది, శరీరం డయ్యంగే అది అంటయ్యం వెయ్యి లోపల ఉండదు. దాన్ని తెలుసుకోవడానికి ఏది ప్రయత్నం చేయకుండా, దాన్ని తెలుసుకోవడానికి చిన్న ఎఫర్ట్ కూడా మీరు చేయకుండా, చచ్చిపోయిన తర్వాత ఏమవుతాం, చచ్చిపోయిన తర్వాత ఏమవుతాం, చచ్చిపోయిన తర్వాత ఏమవుతాయి, ఈ ప్రశ్నలకు మీనింగ్ లేస్తాడు. ఈ ప్రశ్నలు అర్థం లేని ప్రశ్నలు. ఒకవేళ నువ్వు చచ్చిపోయాక ఏమవ్వవు, బతికుండగానే ఎలా వచ్చు, బతికుండగానే ఎలా ఉన్నావో, అంత అంత చచ్చిన తర్వాత కూడా అలా ఉంటాం. బతికుండగానే ఎన్ని మంచి గుణాలతో ఉన్నావో చచ్చిన తర్వాత అలా మంచి గుణాలతో ఉంటాం. నువ్వు చెడ్డ గుణాలతో ఉంటే ఇప్పుడు చచ్చిన తర్వాత నీకు మంచి గుణాలు రావు, ఈ చెడ్డ గుణాలతోనే బయలుదేరుతావు. చివరికి నీ కొత్త శరీరంలోకి వెళ్ళినప్పుడు, కొత్త పరిసరాలకు వెళ్ళినప్పుడు నీ చెడ్డ గుణాలు అలాగుంటాయి, శరీరం మారుతుంది, ఇల్లు మారుతుంది, పరిసరాలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి. అది శరీరం చచ్చిపోతే ఏదో వచ్చేస్తుంది, ఏదో వచ్చేస్తుందని కనిపెట్టుకోండి. ఎందుకంటే ఏది రాదు, మీరు శరీరం ఉండగానే కష్టపడి సాధన చేసుకుని శాస్త్రాన్ని పరిశీలించి మహాత్ములను ఆశ్రయించి మహర్షులను ఆశ్రయించి వాళ్ళు చెప్పింది జాగ్రత్తగా విని జీర్ణం చేసుకుని బతుకుండగానే మీరు మారు మనస్సు పొందండి. మీ శరీరం చనిపోయిన తర్వాత ఏదో మారు మనస్సు వస్తున్నారు కనిపెట్టుకుంటే రాదు, రాదు అని చెప్పాడు. ఓ లవ్ టు యూ, పీస్ టు యూ, హ్యాపీనెస్ టు యూ, థ్యాంక్ యూ ఆల్.